సహోదర నెవిల్, నీక ధన్యవాదాలు. ప్రభు నిన్ను దీవించును. స్నేహితులారా, సాయంకాల వేళ శుభములు మీకు. మరలా ఈ రాత్రి ఆలయంలో ఉండటం చాలా మంచిది. మన ప్రభు రక్షణ గురించి మరలా మాట్లాడటం నాకు నిశ్చితంగా ఉన్నది. మనమంతా ఆయనతో ప్రేమలో ఉన్నాం. మనం ఆయన ప్రేమించకపోతే ఈ విధంగా తిక్కిరిచిపోయిన వేడిగా ఉన్న ఈ యొక్క భవనములో ఇక్కడ మనము కూర్చున్నాము. ఎందుకంటే మనం ఇక్కడ కూడుకుంటున్న ఉద్దేశం మనం ఆయన ప్రేమించుచున్నామని ఆయనకు వ్యక్తపరచుడే. ఆయన మనల్ని సమీపించే సమయమునకు దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మన దీక్షాకాంక్షలు గొప్పగా కలించబడతాయి. ఆయన రాకడక గుర్తులు ప్రత్యక్షమొకటి మనం చూస్తున్నప్పుడు మనం ఆయన చూచి ఆ గొప్ప ఘడియ కొరకు మనం మిక్కిలిగా ఆశిస్తున్నాము. గత ఆదివారం నేను ఇక్కడ ఉన్నప్పటి నుండి అనేక మంది ప్రభును కలుసుకుంటకు పిలువబడి ఉన్నారు. ఒకరు శ్రీమతి పోర్ట్, శ్రీమతి లేవీ పోర్ట్. ఆమెకు 20 సంవత్సరాల వయస్సు. ఒక ప్రశస్తమైన స్త్రీ ఆమె. కొంచెం కాలం క్రితమే ఆమె భర్త గతించిపోయాడు. స్పానిష్ అమెరికా యుద్ధంలో అతడు ఒక మంచి అనుభవం కలిగిన సైనికుడు అతడు. ఇంకా నా జీవిత కథలో ఆమె కుమారుని పేరును ఉదహరించాను. మీకు తెలుసా, అతడు దానిని ధరించిన తర్వాత అతడే నాకు ఆ సూటు దాచిపెట్టి ఉన్నది. అది ఒక కుర్రవాణి స్కౌట్ స్కూటర్ నేను అనుకుంటున్నాను. దాని భాగాన్ని పొందడానికి నేను వెళ్ళినప్పుడు దానిలో ఒక కాలుకు సరిపోయేది మాత్రమే అక్కడ ఉన్నది. లాయిడ్స్ బహుశా ఈ రాత్రి ఇక్కడ ఉండవచ్చును. అదే ఆ వ్యక్తి. గత దినాన ఆ తల్లి యొక్క సమాధి కార్యక్రమాన్ని నేను జరిగించాను. అతను ఇలా అడిగాడు, తల్లి నా తల్లి తిరిగి మరలా లేస్తుందని రుజువు చేసే ఏదో ఒక అంశం మీద నీవు మాట్లాడాలని నేను కోరుతున్నాను. ప్రభు దాని కొరకు నాకు ఒక వర్తమానిచ్చాడు. ఖచ్చితంగా నిజంగా బైబిల్ సర్వ సృష్టి దేవుడు సృజించిన సమస్తమును తిరిగి లేచునని మాట్లాడుతున్నది బైబిల్. అలాంటప్పుడు దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడగలుగుతారు? దేవుడు ఆ రీతిగా చెప్పాడు. దానిని తన సృష్టి ద్వారా రుజువు చేస్తున్నాడు. ఆయన తన వాక్యం ద్వారా రుజువు చేస్తున్నాడు. దాని యొక్క జీవితం ద్వారా రుజువు చేస్తున్నాడు. అది లేవలసి ఉన్నదని సమస్తం ద్వారా రుజువు చేస్తున్నాడు. అవునా? ఇంకొక మార్గం ఏది లేదు. అక్కడ ఏమీ లేదు. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతించవు. ఆమె తిరిగి పైకి రావలసి ఉన్నది. గత దినాన నాతో ఉన్నటువంటి మేనేజర్ బాక్సర్, మీలో అనేక మందికి గుర్తుండను, ఈ వేదిక నుండే నేరుగా అతను మాట్లాడాడు. అతని భార్య అకస్మాత్తుగా గుండె గట్టిగా పట్టుకుంటూ చనిపోయినది. అతను ఎంతో విచారంతో ఉన్నాడు. అలాగ చిల్చివేయబడ్డాడు. మీ ప్రార్థనలో మీరు ప్రార్థించేటప్పుడు సహోదరుడు బాక్సర్ మీరు గుర్తుంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. కారణం అతను మన సహోదరులో ఒకడు. అతను బ్రిటిష్ కొలంబియాలోని వాంకువర్ లో నివసిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి అతడు నాతో లేడు. అతని యొక్క భార్య ఒక విధమైన నరముల బలహీనత కలిగి ఉందని విన్నాను. తర్వాత అకస్మాత్తుగా గుండె పట్టుకుని అలా జబ్బుతో చనిపోయినది. ఏ సమయంలో అది మనల్ని పిలవబోతున్నదో మనం చెప్పలేము. తర్వాత ఆయన మనల్ని పిలిచినప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలి. ఆ కారణం చేతనే ఈ రాత్రి మనం ఇక్కడ ఉన్నాము. నేను మిస్టర్ మోర్తో మాట్లాడుతూ నా ఆఫీస్ లో చదువుతూ ఉన్నాను. అతను ఒప్పించాడు. నాకున్న కృతజ్ఞతల కూటమి నుండి వెళ్లిపోటుకు నేను ప్రయత్నిస్తున్నాను. కృతజ్ఞతల దినమున నేను ఒక కూటమిని కలిగి ఉండాలని కోరుతున్నాను. తర్వాత శ్రీ పోటుకు నేను కొనసాగుతాను. అతి కష్టం గుండా నేను దాన్ని చేయలేను. చిట్టు చివరిగా అతను ఇలా అన్నాడు, ఇప్పుడు నీకు 3 కూటములు ఉన్నట్లయితే తర్వాత 7 ముద్రలను తీసుకురవచ్చును. ఇప్పుడు ఎలాగైనా ఒక దినాన నీవు మాకు ఇవ్వచ్చును. కనుక చివరిగా శుక్రవారము, శనివారము, ఆదివారము మేము అతనికి ఇవ్వబోతున్నాము. ఇప్పుడు నేను అతనికి గురువారము, శుక్రవారం, శనివారం, ఆదివారము వాగ్దానం చేశాను. లూసియానాలో పెంతికోస్తుకిప్పుడు 50 సంవత్సరములు. కృతజ్ఞతలు దినమది. లూసియానాలో పెంతికోస్తు దిగి 50 సంవత్సరాలైనది. రేపు ఉదయం మేము కిండా ప్రెస్ కి వెళ్ళుచున్నాము. సండే స్కూల్ లేని వారందరూ హాజరు కావచ్చును. మన ప్రశస్త సహోదరుడు డాన్ రెడెల్ నేను చూస్తున్నాను. అతనికి ఉదయం సండే స్కూల్ ఉన్నదని నేను ఎరుగుదను. బహుశా సండే స్కూల్ కలిగి ఇతర సేవకులు ఈ చుట్టుపక్కల నుండి కొందరు ఇక్కడ ఉంటారు. మీకు మీ సొంత ఆదివారం పడినట్లయితే మీరు అక్కడికే వెళ్లాలని మేము కోరుతున్నాము. అయితే మీకు ఆదివారం పడినట్లయితే మీరు మాతో ఉండటం ఇష్టపడుతున్నాము. ఒక నల్ల బోర్డు అక్కడ పెట్టి ఈ ఉదయం నేను మాట్లాడగోరుతున్నాను. పరిపూర్ణ మానవుని వ్యక్తిత్వం మీద నేను మాట్లాడతాను. ఆ నలబోర్డు మీద గీస్తాను. దేవునికి కావలసినవి మీకు చూపిస్తాను. దేవుని ముందు పరిపూర్ణ మానవునిగా ఎలా మనము పరిపూర్ణ వ్యక్తిత్వంలోనికి వెళ్తామో అది మీకు చూపిస్తాను. ఇంకా రేపు రాత్రి ప్రభుత్వమైతే నా మార్గదర్శి అన్న అంశం మీద నేను మాట్లాడగొడుతున్నాను. కనుక మీలో కొందరు పట్టణానికి దూరంగా ఉన్నారు కాబట్టి ఈ కూటములకు పెందలిక్కడ ప్రారంభించడానికి మేము ప్రయత్నిస్తాము. నేను ఇంకా పాస్టర్ గారితో మాట్లాడలేదు. అయితే మీరు ఆదివారం బడిని చాలా పెందలిక్కడ ప్రారంభించాలని నేను కోరుతున్నాను. బహుశా రేపు రాత్రికి సాధ్యమైనట్లయితే ఆరాధన 6:30 ఆ ప్రాంతంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఉండాలని అనుకునే వారికి అది ఒక అవకాశం ఇస్తున్నది. మనము 8:30 బయటికి వెళ్లిపోవచ్చును. తర్వాత వారిలో కొందరు ఒక స్త్రీ నేను కలుసుకున్నాను. ఆమె 2-3 గంటలు కారు నడుపుకుని వస్తున్నది ఇక్కడికి. ఆమె చెప్పినది 8:30 అయిపోయినట్లయితే ఆమె మరుసటి దినాన ఉదయం 2:30 ఇంటికి చేరుతుంది. ఆ భర్త ఉదయం పనికి వెళ్తాడు. కాబట్టి మనము ఎలాగైనా ఏమీ చేయకుండా రొట్టెను ఇటు అటు తీసుకుంటూ మనము దేవాలయానికి పెందలిక్కడ వద్దాం. మనకు ఏమీ లేదు, దీని గురించి ఏ విధమైన ఆచారం మనకు ఉండవలసిన పని లేదు. దేవునికి ఆచారములు లేవు, మీకు తెలుసా, అది బైబిల్. కాబట్టి ఎవరు రాగలిగితే మీరందరూ ఇక్కడ రాగలరని ఆశిస్తున్నాను. మీకు మీ స్వంత కూటాలు ఉన్నట్లయితే గుర్తుంచుకోండి, ఇది ఇంటర్ డినామినేషన్ ఆలయం. అక్కడ ప్రజలు రండి. సాధారణంగా పట్టణ వెలుపుడు వచ్చేవారే మనకు ఎక్కువ జనసమూహం అవుతారు. ఇప్పుడిక్కడ ఎవరైనా కొత్త వారు ఉండడం జరిగితే నేను మీకు చూయించగలుగుతాను. నేను ప్లాట్ఫామ్ దగ్గర నడిచి వెళ్లి నేను ఎరిగిన వారిని 10 మందిని చూడనప్పుడు జెఫర్సన్ పట్టణానికి బయట నుండి వచ్చిన వారు ఎంతమందో మీ చేతులు ఎత్తండి. చూస్తున్నారా, 99 కాళ్ళు. చూశారా, వారు కేవలం స్నేహితులు. 100 మైళ్ళ దూరం నుండి వచ్చిన వారు ఎంతమందో చేతులు ఎత్తండి. 100 మైళ్ళ దూరం నుండి వచ్చిన వారు 50 కాళ్ళు ఉన్నారు. 200 మైళ్ళ పైగా దూరం నుండి వచ్చిన వారు ఎంతమందో మీ చేతులు ఎత్తండి. 300 మైళ్ళ దూరం నుండి వచ్చిన వారు చేతులెత్తండి, అక్కడ చూడండి. 400 మైళ్ళ దూరం నుండి వచ్చిన వారు మీ చేతులెత్తండి, అక్కడ చూడండి. 500 మైళ్ళ దూరం నుండి వచ్చిన వారు మీ చేతులెత్తండి, అక్కడ చూడండి. సంఘములు 300 పైగా 500 మైళ్ళ దూరం నుండి వచ్చిన వారే. చూస్తున్నారా, వారు కేవలం స్నేహితులు, చుట్టుపక్కల నుండి పురోగిరేవారు. మనం ఇక్కడ ఉండబోతున్నాము, కాబట్టి మేము మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీకు సహాయం చేయటకు మేము ఇక్కడ ఉన్నాము. మేము మీకు చేయగలిగినంతా చేయటకు మేము ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు నా కుమారుడు నాకు అందించిన ఉత్తరమును ఆ వెనుక నేను చదువుతున్నాను. ఆ స్త్రీ ఇలాగా చెప్పినది, ఈసారితో అలాగే ఇప్పటితో నేను ప్రార్థన చేయించుకోవాలన్న ఆశతో ఇక్కడికి రావటము ఇది 35వ సారి. 35 సార్లు ఆమె 100 కొద్ది మైళ్ళ కరు నడుపుకుని వచ్చినది. 35 ట్రిప్లు. తర్వాత గుర్తుంచుకోండి, బహుశా 600 మంది కనిపెడుతూ ఉన్నారు. ప్రపంచమంతట్లో వారు కలుసుకుంటు కొరకు ప్రయత్నం చేస్తున్నారు. వారు వెయిటింగ్ లిస్ట్ అని అనవచ్చు. అది చూడండి, చాలా క్లిష్టమైన సంగతి. అది ఇక్కడే ఉన్నటువంటి వారి విషయం మనం ఆలోచించేస్తున్నప్పుడు అది మనకు ఎక్కువ కాదు, దాని మనం వినగలం. చూశారా, ఇది ప్రపంచం చుట్టూ ఉన్నవారు. ఇక మనము 35వ సారి వచ్చిన ఆ స్త్రీ ఈ భవనంలో ఈ రాత్రి ఉన్నది. ఏమైనా ఆశ్చర్యపడుతున్నాను, రేపు ఇక్కడ ఉంటానని ఆమె ఉత్తరం రాసినది. 35 సార్లు ఇక్కడికి వచ్చి ప్రార్థించబడకుండానే వెళ్లిపోయినది. ఈ భవనంలో ఆమె లేదని అనుకుంటున్నాను. బహుశా ఆమె వచ్చిండలేదేమో. అయితే ఆమె ఉత్తరమును నేను వెనకాల చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వేదిక యొక్క నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో మాట్లాడటం కాదు గాని, లేక ఏదో ప్రజలను సంతోషపరిచేది మాట్లాడటం కాదు కాని, దేవుని సంతోషపరిచినట్లు మరియు ప్రజల్ని కూడా సంతోషపరిచినట్లు అటు దాని గురించి మాట్లాడ ప్రయత్నించేవాడిని. హుషారా, సహాయం కొరకు. ఆ విధంగా నీవు ఏ సంఘానికి ఏ సంఘ శాఖకు చెందినా పర్వాలేదు, దేవునితో అతి సమీపంగా నడవటానికి అది మీకు సహాయపడుతుంది. మేము ఇక్కడ ఉండటకు అదే కారణం, దేవునితో అతి సమీపంగా నడవటం. ఆ దినం ఉన్నది ఉన్నట్లుగా ఆలస్యమైపోయినట్లు మనం కనుగొనందున, ప్రభువు రాక సమీపిస్తున్నందున నేను నా భార్యతో చెప్పాను, నేను ఒక ఉద్యోగంలోనికి ఎక్కడైనా వెళ్ళినదే, వెళ్ళకపోతే నేను నశించబోతున్నాను. నేను దానికి తలుకోలేను. నాలో ఏదో మండుతున్నది. వరుసల మొత్తం కూటుంబ గుండా మేము వచ్చిన్నాము. అక్కడ 1000 మంది నిలబడి ఉన్నారు. 2-3 మిలియన్ల ప్రజలు ఉన్నప్పటికీ లెక్క కాదు. అక్కడ ఉద్యోగం లేకపోతే కింటికీలో మేము వాటి ఎవరిని పిలుస్తామంటే ఒక జాగు చేసే కూటము అని పిలుస్తాము. అది మీకు తెలుసా, మేమంతా జాగు చేసే కూటానికి వెళుతున్నామని మేము దాన్ని పిలుస్తాము. ప్రభు ఆత్మ ప్రజలపై కదలే ఒక ఉద్యోగం మనకు కావాలి. అక్కడ ప్రజలు రక్షింపబడుతూ దేవుని రాజ్యం కొరకు ఏదో సాధిస్తూ గొప్ప కార్యాలు జరిగించవలసి ఉన్నది. ఇప్పుడైతే ప్రార్థనా పరిచర్యల్లో సహజంగా ఎందుకు మనం ప్రార్థనా వరుసని ఇక్కడ పెట్టలేమో మీరు చూడవచ్చు. గమనిస్తున్నారా, అది ఎంతో కిక్కిరిసిపోతుంది. నీవు దాన్ని చేయలేము. గమనిస్తున్నారా, అయితే సాధారణంగా ప్రార్థనా వర్షుడికి వచ్చిన ప్రజలు ప్రభువును నిజమైన వాడిగా వారు కనుగొంటారు. ప్రభుని యేసు ఏ కొద్దిగా కూడా మరలేదని మనం కనుగొనగలుగుతాము. ఆయన ఏమయ్యున్నాడో ఈ దినమున అదే ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ అదే విధముగా ఉంటాడు. హెబ్రీ 13లో బైబిల్ లాగా చెప్తున్నది, ఆయన నిన్న నేడు యుగయుగాలు ఏకరీతిగా ఉన్నాడు అని. ఈ దినాలలో ఆయన మాటలు వినటానికి కూడిన జన సమూహములు ఒకవేళ వారి ప్రార్థనా వరుసలోకి రాలేకపోవచ్చు, అయితే వారికి నమ్మునటువంటి విశ్వాసం వారికి ఉన్నది. వారి యొక్క విశ్వాసము ఆయన తాగుచుండగా మన ప్రభు వారి వైపు తిరుగుతాడు. వారి వైపు తిరిగి వారు తప్పులు చేసినవి కొన్ని విషయాలను వారికి చెప్తాడు. వెళ్లి వారి స్వస్థతను ఉందమని లేక వెళ్లి ఏదో చేయమని లేక దేనినో సరిచేసుకోమని అలాంటిది చెప్తాడు. ఆవి దగ్గర ఉన్నటువంటి స్త్రీ గురించి మనకు తెలుసు, ఇంకా రక్త స్రావంతో ఉన్న స్త్రీని గురించి మనకు తెలుసు, ఇంకా ఎందరో గుడ్డి భర్తమయ్య వారి యొక్క విశ్వాసము ఆయనను లాగినది. మన యొక్క ఒప్పుకొనుకు ఆయన ఈ రాత్రి ఇంకా ప్రధాన యాజకుడుగానే ఉన్నాడు. ఎన్నడూ ఉన్న రీతిగానే ఆయన ఉన్నాడు. అంతే గొప్పవాడుగా ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయన సేవకులుగా ఉంటుకొరకై మనను మనము వదులు కొనసవలసి ఉన్నది. ఆయన ద్రాక్ష వల్ల ఉన్నాడు, జీవానికి ఆధారమై ఉన్నాడు. ఆ జీవును పొంది మనము కొమ్మలమై ఉంటున్నాము. కొమ్మలు ఫలాలు ఫలిస్తుంది కానీ ద్రాక్షవల్లి కాదు. ఎప్పుడైతే క్రీస్తు తన సంఘము ద్వారా పనిచేస్తున్నాడు, మనల్ని మనము ఆ రీతిగా లోబచుకున్నట్లయితే పరిశుద్ధాత్మ క్రీస్తుని మన విశ్వాసములో మనల్ని పూర్తి స్వాధీనంలోకి తీసుకుంటున్నది. ఆయన అదే పని చేస్తాడు. దానికి కారణం ఆయన క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ నీవు మాతో క్రొత్తవాణిగా ఉన్నట్లయితే సాధారణంగా ప్రజలు ఇక్కడ ఆలయంలో మా కాపరి ఇక్కడ రోగులకు అనుభవం గల ప్రతి వారికి ప్రార్థన చేయును. మన ప్రియమైన దయగలిగిన కాపరియకు సహోదరు నెవిల్ తో మీరు ప్రార్థన చేయించుకోనండి. ఒక మనిషి అయిన సహోదరు ఆర్మ నెవిల్ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఇంకా సహోదరు డాన్ రెడల్ మిగిలిన సహోదరులు రోగుల కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకా సహోదరు జాక్సన్ ఆయన ఈ చుట్టూ ఇక్కడ ఉంటాడు. హావర్స్ పార్క్ దగ్గర మన అనుచుల సంఘం నుండి వచ్చినాడు. ఇప్పుడు అది ఎంతో కిక్కిరిసిపోయి ఉన్నది. మీరు కేవలం దేవుణ్ణి నమ్మినట్లయితే మీ అవసరం ఏమై ఉన్నప్పటికీ కూడా నీవు ఒక కొత్త వ్యక్తిని. నేను ఎరుగను. నీవు కేవలం దేవుని అడిగి చూడు. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కరి రీతిగా ఉన్నాడని చూడు. గమనించు, ఆయన ఇక్కడే మాట్లాడకపోతే ఆయన నిన్ను ఎరుగును. నీ బాధ ఏమిటో ఆయనకు తెలుసు. నీవు చేయవలసింది ఒకటే, ఆయన నమ్ము. అప్పుడు నేను ఒక సాధనముగాను మరియు నన్ను ఒక సాధనముగాను ఆయన ఉపయోగించుకుంటాడు. యేసు చెప్పాడు పరిశుద్ధ యోహాను 14:7లో, నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలను చేయును. ఇప్పుడు అది లోబరచబడిన పాత్ర. రేపటి దినాన నీవు ఆ పాత్రగా ఎలా మారుతావో మేము ఉపదేశించబోతున్నాము. ఆ దేవుడు పరిశుద్ధాత్మ నీ ద్వారా ఆ పని చేస్తాడు. కాబట్టి చూడు, దేవుడు అగ్నిస్తంభంలో ఉన్నాడు, ఆ తర్వాత ఆయన తన కుమారులో ఉన్నాడు క్రీస్తు యేసులు. ఇప్పుడు ఆయన సంఘములో ఒకప్పుడు ఆయన తండ్రిగా పిలువబడ్డాడు, తర్వాత కుమారుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ. దేవుడు తన్ను తన లోకానికి తెలియపరుచుకున్నాడు. ఆయన సంఘములో ప్రవేశించడానికి ఒకే ఒక మార్గము, ప్రథమంగా సంఘాన్ని శుద్ధి చేయుటకు చనిపోయాడు. అట్లు తన్ను తాను తన సంఘము ద్వారా బహిర్గతం చేసుకుంటూ అలాగ చేశాడు. తరువాత ఆయన పరిశుద్ధ యోహాను 15:5లో చెప్పాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. గమనిస్తున్నారా, కొమ్మ ఫలమును ఫలించును, ప్రభువును దీవించును కాక. ఇప్పుడు మనము ఈ రాత్రి మన పాఠము కొరకు సమీపించక ముందు నేను ఎక్కువ సేపు మన ఇక్కడ ఉంచాలని కోరను. కారణం ఏంటంటే జనులు నిలబడి ఉంటుంటే నేను చూస్తున్నాను. ఒకరు మరొక స్థానాన్ని తీసుకుని ఉన్నారు, మరొకరు కూర్చుని ఉన్నారు. ఇంకా 300-400 మంది కూర్చుంటానికి మేము అనుమతి తీసుకుంటకు ఎంతో ప్రయత్నం చేశాము. అయితే నగరము వెనుక దాని మీద మనం నిలిపినట్లుగా కనిపిస్తున్నది. కారణం మనకు తగినంత బండ్లు నిలిపే స్థలము లేకున్నది. ఇండియానాపోలిస్ నుండి మనకు అనుమతి దొరికినది. తర్వాత పట్టణం నుండి ఆ కారు నిలిపే స్థలం మనకు కలిగి ఉండవలసి ఉన్నది. మనం 4 లోపల వచ్చినట్లయితే బయట వారి కాలను ఉంచుటకు మనకు తగినంత స్థలం ఉండవలసి ఉంటున్నది. ఇంకా ఈ నిలిపే స్థలం మొత్తము నిజంగా ఈ పట్టణానికి చెందినది. కాబట్టి చూసారా, మన మందిరము ఆ నగరము గీత నుండి 1 దూరంలో ఇక్కడ ఉన్నది. నిజంగా అది ప్రాముఖ్య దారి. ఆ కారణం చేతనే అది ఇక్కడ నిర్మించబడింది. సహజంగా ఇక్కడ కొంతమంది యవనస్తులు దీన్ని అర్థం చేసుకోలేదు. అయితే ఇది ఒక బురద కుంటగా ఉండేది. నేను బాలుడుగా ఉన్నప్పుడు నాకు అది గుర్తున్నది. మేమిక్కడ సవారి చేసేవారము. ఆ గుంట చుట్టూ పొలం వెంబడి మేము బయటికి వెళ్లవలసి ఉండేది. వారు దారిని కూడా నేరుగా ఆ గుంట ప్రక్కగా నిర్మాణం చేశారు. ఈ మొత్తాన్ని నేను కొన్నాను. ఈ స్థలంలో సరిగ్గా ప్రార్థన చేస్తుండేవాడని నేను అనుకుంటాను. 30 లేక 32 సంవత్సరాల క్రితము ప్రభు నన్ను ఆ స్థలము కొనమని చెప్పాడు. ఇక్కడే అది ఒక పెద్ద బురద నెలగా ఉండేది. నా తల ఎత్తున గురుపు డెక్క ఆకు ఉండేది. ఇక్కడ ఆ మొత్తంలో నేను ఈ మూల భాగాన్ని ఇక్కడే $160 కొని ఆలయాన్ని కట్టాను. ప్రభు మిమ్మల్ని దీవించును. నేను మాట్లాడుతున్నది ఒక అంశంగా పిలువబడి కోసము. దానికి సంబంధించిన కొన్ని సందర్భ వ్యాఖ్యలు చదవాలి. ఈ రాత్రి వేళలో జనసభతో నేను మాట్లాడబోతున్న అంశము మరొకరి పలుకుబడి. మనం మాట్లాడుకోక ముందు, వాక్యమును చదువుకోక ముందు తల వంచి వాక్య కర్తతో మనం మాట్లాడుదాము. ఆయన పట్ల పరిశుద్ధమైన భక్తితో ఇప్పుడు మన తలలు ఇంకా మన హృదయాలు వచ్చి ఉండగా ఈ రాత్రి తమ హృదయాల్లో మండుచున్న ప్రార్థన మనవిని ఎవరైనా కలిగినట్లయితే నేను ఆశ్చర్యపోతాను. అలాంటి వారు దేవుని ముందు మీ చేతులు ఎత్తి మీ ప్రార్థనలో చెప్పండి, ప్రభుని యేసు, నాకు ఒక అక్కర ఉన్నది. ఈ రాత్రి నాతో మాట్లాడము, నన్ను స్వస్థపరచము, నా ఆర్థిక అక్కర్లు తీర్చండి. లేదా అది ఏమైనప్పటికీ మన అక్కర్లన్నీ తీర్చున్నది ఆయనే. దేవుడి మనం దీవించుడు కాక దరిదాపు 90 పాళ్ళు అవస్థలో ఉన్నారు. మా పరలోకపు తండ్రి, మేము నిన్ను సమీపిస్తున్నాము. ఇప్పుడు మేము నివాసం చేస్తున్న ఈ చిన్న మట్టి గుడారమును మేము ఇప్పుడు విడిచిచుండగా ఈ చిన్న బూడ జీవితం యొక్క ముఖ్య భాగమును అది నడుపుతున్నది. విశ్వాసం ద్వారానే మేము మార్స్, జూపిటర్, వెనిస్ కు పైగా వచ్చుచున్నాము. చంద్రుడు, నక్షత్రాలు, బాల దారికి పైగా వచ్చుచున్నాము. విశ్వాసము ద్వారానే తండ్రి యొక్క సింహాసనాన్ని సమీపిస్తున్నాము. అక్కడ కూర్చుని ఉన్న ఆయనను, ఆయన గాయపరచబడిన చేతులను, కాళ్ళను చూస్తున్నాము. ఆయన సింహాసనం చుట్టూ ఆ బంగారు బలిపీఠం మీద మేము మా కానుకలు పెట్టిండగా ఆ రక్తం మా కొరకు విజ్ఞాపన చేయును కాక. ప్రభేదంగా యేసును బట్టి నీకు వందనములు. విశ్వాసము ద్వారా మేము అడగబోతున్న వాటినన్నింటినీ ఆయనకు సాధ్యము చేశాడు. ఆయనే సాధ్యము చేశాడు మాకు. నీవు ఆ చేతులు చూస్తున్నావు. ఆ ప్రజల హృదయాలలో ఏమి కొట్టుకుంటున్నదో నీకు తెలియను. దేవుని యొక్క ఆ గొప్ప బంగారు వేదికపై ఉన్న బలి అర్పణ మీద యెహోవా, నా విశ్వాసాన్ని నేను ఉంచుతున్నాను. ప్రతి దినము కూడా అక్కడ ధూపము మండుతూ ఉన్నది. తండ్రి, నీవు వారి ప్రార్థన విని వారికి జవాబిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. వారి హృదయ వాంఛను వారికి దయచేయండి. ప్రభువా, ఈ రాత్రి ఈ 3 కొడుకుల కొరకు మేము ఇక్కడ కూడి ఉన్నాము. ఈ వేడిగా ఉన్న భవనములో నీతో అతి సమీపంగా నడుచుకుని తప్ప ఈ రాత్రి మరొక ఉద్దేశంతో మేము ఇక్కడ లేము. ఏమి చేయాలో ఎరుగుడు వారమై, ప్రభువా, మేము ఏమి చేయాలి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని ప్రవక్త చెప్పినట్లుగా వారు పక్షురాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమ్మసలేక నడిచిపోవద్దురు. వా, మేము అడిగిన తర్వాత ఎలా కనిపెట్టాలో మాకు నేర్పండి. నీవు మా ప్రార్థన వినియున్నావని ఎరుగునటువంటి విశ్వాసాన్ని మేము కలుగుదము కాక నీవు నీ యొక్క మంచి సమయంలో బంగారు మెట్ల ద్వారా నేరుగా మాకు జవాబు పంపుదవు. పరలోకపు వసారలో నుండి నేరుగా మా ఆత్మలోనికి పంపదవు. మేము ఏమి అడిగామో కాని మేము పొందుతాము. ఎందుచేతంటే మేము దానిని నమ్మినాము కాబట్టి. ఈ రాత్రికి మేము విన్నట్లు మా చెవులను స్వీకరించినట్లు మా హృదయాలను శుద్ధి చేయము. నీవు కూటము అయిపోయిన తర్వాత మేము ఆ అమ్మాయి మార్గం నుండి వచ్చిన వారి వలె చెప్పదము కాక. ఆయన దారిలో మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండలేదా? యేసు నామములో అడుగుతున్నాము, ఆమేన్. ఈ రాత్రికి యెషయా గ్రంథములో ఉన్న ఒక లేఖన భాగం నేను చదువుకుంటున్నాను. రేపు మీరు తప్పక మీ యొక్క కాగితాలు తీసుకుని రండి. నేను ఇక్కడ ఒక చార్ట్ను ఉంచబోతున్నాను, లేదా ఒక నల్ల బల్ల మీద ఒక పటాన్ని గీస్తాను. మీరు దాన్ని వ్రాసుకోవాలని నేను ఆశిస్తున్నాను. కారణం, మీరు ఇంటికి వెళ్లిన తర్వాత దాన్ని చదవచ్చును. యెషయా 6వ అధ్యాయం. ఈ రాత్రి ఆ అధ్యాయంలో దానికి సంబంధించినటువంటి కొన్ని వచనాలు తీసుకుని చదువుతాను.
In the year that King Uzziah died, I saw also the Lord sitting upon a throne, high and lifted up, and his train filled the temple.
రాజైన ఉజ్జియా మృతిని సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు వాసుండియుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునేను. ఆయనకు పైగా సిరూపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వ లోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గోప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెది. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలచు, మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించదని రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కనులారా చూచిననుకుంటుని. అప్పుడు ఆ సేవకులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నూటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయిను అనేను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడి పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపమనగా ఇషయ యొక్క దర్శనాన్ని మనం చదువుతున్నప్పుడు దాని భావం ఏమై ఉంటున్నదో మనం ఆలోచించేసినట్లయితే అది పూర్తిగా ఆరంభించుచున్నది. నేను ఎల్లప్పుడూ కూడా యెషయాను ఇష్టపడతాను. అతడు పెద్ద ప్రవక్తల్లో ఒకడు. యెషయా సంపూర్తిగా బైబిల్ వ్రాశాడు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నవి. యెషయా 66 అధ్యాయాలు వ్రాశాడు. అతడు సృష్టి ఆరంభముతో ప్రారంభించాడు. ఆ పుస్తకం యొక్క మధ్యలో అతడు కృత నిబంధనను బాప్తిస్మిచ్చి యోహాను తీసుకుని వస్తాడు. 56 మరియు 60 అధ్యాయంలో అతడు 1000 పాలనతో ముగిస్తాడు. ఆది కాండములోని కృత నిబంధన ప్రకటనలోనికి ఈ యెషయా గొప్ప వ్యక్తి. చివరిగా అతడు క్రూరమైన దండన క్రింద ఒక హతసాక్షి చనిపోతాడు. బైబిల్లోని ప్రతి ఆత్మ పూర్ణుడైన వ్యక్తి సమాఖ్య ప్రభుత్వం కింద హింస నొందుటయో లేక చనిపోటయో జరిగి ఉన్నది. మీరు ఎవరిని ఆలోచనప్పటికీ వారందరూ ఒకటి ఒకరు కూడా మోషే, హెబ్రీ బాలురు లేక హెబ్రీ పిల్లలు, దానియేలు, యెషయా రంపపుతో ముక్కలుగా కోయబడ్డాడు. ఇంకా అక్కడికి సాగిపోతే బాప్తిస్మిచ్చి యోహాను, అపోస్తుల ప్రతి ఒక్కరు కూడా, వేసే స్వయంగా, అందరు కూడా ప్రభుత్వపు దండల కింద లేక క్రూరమైన దండల కింద చనిపోయారు. ఆ రీతిగా సంగతులు రాసి వేయబడుతున్నది. ఈ దినాలలో ఒక దినమున ఇంకా ఎక్కువ సాక్ష్యములు వారికి కలవబడును. చూశారా, మనము ఎప్పుడైనా కలిసి అతుక్కుపోవలసిన సమయం ఉన్నదంటే అది ఇప్పుడే. రోములు జరగబోతున్న కుటుంబం గురించి మీరు విని ఉంటారు, అది నేను ఊహిస్తున్నాను. వారి గొప్ప సమయంలో అక్కడ కలిగి ఉండబోతున్నారు. వారు ఒక ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు. అది ప్రపంచవ్యాప్త ఉద్యమంగా ఉంటుంది. నిజం. తిరిగి ఈ అంశంలోనికి, దాన్ని మనము 7 ముద్దల్లో పొందుకుందాం. ఇప్పుడు పలుకుబడి కావటం లేక ప్రభావితం కావటం అన్న అంశంలోనికి, రాజైన ఉజ్జియా ఒక బాలుడైన గొర్రెల కాపరి. అతడు ఆ రీతిగా పెంచబడ్డాడు. అతడు బాహ్య స్థలంలో ప్రేమించేవాడు. యెషయా ప్రవచించే కాలంలో అతడు పరిపాలించాడు. ఇంకొక పెద్ద ప్రవక్త అయిన ఆయన నుండి యెషయా నేర్చుకుని ఉన్నాడు. అది జకర్యా అని అనుకుంటాను. ఆయన ద్వారా యెషయా గ్రహింపుడు కలిగి ఉన్నాడు. యెషయా రంగం మీదకి వచ్చినట్లుగా అతడు ప్రవక్త ఉండెను. యెషయా పిలువబడి ఉన్నాడు మరియు అతడు ఒక ప్రవక్త ఉంటున్నాడు. ఒక మనిషి నుండి కేవలం ప్రవక్త తయారు కాడు. ప్రవక్తలు పుట్టుకతోనే ప్రవక్తలు. సంఘములకు వచ్చే ప్రవచన పదం ఉన్నది. అది ప్రజలకు దయచేయబడు ప్రవచనము. క్రీస్తు శరీరంలోని అనేక మంది అవయవాలు దాన్ని చేస్తారు. అది ప్రేరేపణ ద్వారా జరుగుతున్నది. అయితే ఒక ప్రవక్త దేవుని ద్వారా సంఘములో ఉంచబడినవాడు. ప్రవక్తగా ఉండు వరములకు ముందుగానే నిర్ణయించబడినవాడు అతడు, లేక ప్రవక్తగా ఉండు వరము ప్రవచించే వ్యక్తి కాదు అతడు. ఇప్పుడు ఈ యవనుడు సింహాసనాశ్రుడై ఉన్నాడని మనం చూస్తున్నాము. మీరు కొద్ది లేఖలను వ్రాసుకోవాలని కోరినట్లయితే అది 2వ వృత్తాంతములు 26వ అధ్యాయము. తన తండ్రి అయిన అమజ్యా చనిపోయిన తర్వాత రాజైన ఉజ్జియా ఆ సింహాసనకు వచ్చాడు. మీరు చదవచ్చు, అమజ్యా చనిపోయిన తర్వాత అతడు ఒక నీతివంతుడై ఉండి పరబూనుడు దారి తప్పిన తర్వాత తన సొంత ప్రజల చేతనే వధించబడ్డాడు. అతని స్థానాన్ని స్వీకరించి రాజయ్యాడు. అతని సింహాసనం మీద కూర్చుంటూ పెట్టబడ్డాడు. 16 సంవత్సరాల చిన్న వయసులోనే అతను అభిషేకించబడ్డాడు. అయితే అతను రాజు అవునటువంటి వరుస క్రమంలో ఉన్నాడు. ఇంకా అతడు బాలుడు, అతడు బాబుగా ఏలి ఉన్నాడు. అతడు భయభక్తులు గల తల్లి తండ్రులు కలిగి ఉన్నాడని బైబిల్ తెలియజేస్తున్నది. అతడు దైవభక్తి గల బాలుడుగా ఉండే ప్రభావాన్ని లేక పలుకుబడిని కలిగి ఉండవచ్చు. అతడు ఇంకా ఏ విధముగానైనా ఉండటం కష్టము. ఎందుచేతనంటే అతడు ఎల్లప్పుడూ తన ముందు ఏమి ఉంచబడుతుందో ఆ రీతిగానే అతడు జీవించున్నాడు. నేను ఆలోచించేసింది మీకు అర్థమైందా? ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు. అయితే నా యొక్క అభిప్రాయంలో అందరిలో గొప్పవాడు, మన దేశంలో ఎన్నడైనా కలిగి ఉన్న అతి గొప్ప ప్రెసిడెంట్ లేక అధ్యక్షుడు ఎవరంటే అబ్రహాం లింకన్ అయి ఉంటున్నాడు. అతడు రిపబ్లికన్ అయి ఉన్నాడని కాదు, కానీ అతడు ఏమైనాడంటే ఒక దైవభక్తి గల మనిషి. దేవుని సేవించిన కొరకై అతడు పెంచబడ్డాడు. ఆయన అన్నాడు, నేను హెచ్చించగా ఏదైనా ఉన్నదంటే, అతను చెప్పాడు, నా జీవితం ఏ విధంగా ప్రభావితమైనదంటే అది నా దైవభక్తి గల నా తల్లి ద్వారా. ఆమె నాకు ప్రార్థించడం నేర్పినది, యేసు నా సురక్షకుడిగా ఎరుగమని చెప్పినది. ఓ, నీ కుటుంబం ఏమైనదో నీవు అదే ఉంటావు. నీవు నీ బిడ్డను ఒక సరైన పరిసరాల్లో పెంచు. నీవు తప్పుత్రంలో పెంచినట్లయితే ఆ బిడ్డ తిరిగి ఇది వరకు ఉన్న దానిలోకి వెళ్లి వెళ్లిపోవటానికి 99 పాళ్లు మంచి అవకాశాలు ఉంటాయి. పాలు నడవలసిన త్రోగనవానికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. క్రమంగా వారిని పెంచాలి. క్రమమైన దాన్ని చేయట్లుగా మీ పిల్లలకి నేర్పాలి. చివరికి పాఠశాల సహా యథార్థంగా ఉండడానికి, న్యాయంగా ఉండడానికి నేర్పాలి. అనేక పర్యాయాలు బిడ్డలు ఒకరినొకరు అనుకరణ చేయటానికి ముందుకు వంగి ఉంటారు. పాఠశాల గుండా వారి దారిని అచ్చువేయటకు ప్రయత్నిస్తారు. అయితే తెలుసా, నేను ఇలా అనుకుంటాను, నీకై నీవు దాన్ని పొందినట్లయితే అప్పుడు అది భిన్నమైనది. నీ మంచి శ్రేణియకు కాగితాలను నీవు అభినందించవచ్చును. చూడండి, ఆ తర్వాత రోజు మీరు ఒక పరీక్షణ కలిగి ఉండబోచున్నారు అనుకోనండి. రాత్రంతా పరిగెట్టుకుంటూ చదువుటకు బదులు ఉదయం లేచి ఆలోచించడం, సరే ఫలానా ఫలాని వ్యక్తి కూర్చుని ఉంటే, ప్రక్కన కూర్చుంటే వారు తెలివైన వారు కాబట్టి అప్పుడు వారిని నేను కాపీ కొట్టవచ్చు అని అనుకుంటారు. తండ్రి గారు తిరిగి రాకముందు అల్పాహార భోజన బల్ల దగ్గర నీ వందనములు చెప్పినట్లయితే, నన్నగా ఈ దినము నన్ను గుర్తు చేసుకునండి, నాకు రసాయన శాస్త్ర పరీక్ష ఉన్నది. కేవలం నీవు అలా చెప్పినట్లయితే లేక అది ఏమున్నప్పటికీ అప్పుడు నీవు ప్రార్థన చేస్తావు. నీ నాన్నగారి కూడా దేవా జాన్ను మేరేని ఈ ఉదయం వారి పరీక్షలో దీవించు అని చెప్తాడు. అప్పుడు నేను చెప్తున్నాను, అది ప్రవాహమును త్రిప్పివేస్తుంది. గుర్తుంచుకునండి, మనం నమ్ముతూ విశ్వాసంతో అడిగినట్లయితే మనం అడిగినది మనం పొందుకుంటాము. నమ్మవానికి సమస్తమును సాధ్యమేని యేసు అన్నాడు. మీరు అడిగినందుననే మీరు పొందుటలేదు, మీరు నమ్మనందుననే మీరు అడుగుటలేదు. ఆయన చెప్పినాడు, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి. అది నాకిష్టం. మన ఉపదేశం సరైనదైతే మంచిదాన్నే చెప్పు, మంచిదాన్నే చెయ్యి, మంచిదే ఆలోచన చెయ్యి, ఎల్లప్పుడూ మంచిదే తలంచు. నా దగ్గర చిన్న ఒక పాట ఉన్నది, నీవు మంచిదాన్ని చెయ్యి, అది దేవునికి నీ యొక్క విధేయ ఉంటున్నది. మంచిదాన్ని యోచించు, అది నీకై నీ విధేయ ఉన్నది. నీవు తప్పక మంచిదానిలో నుండి బయటకు వస్తావు. ఒక్కసారిగానే నీవు తూర్పు పడమరలకు వెళ్లలేవు, లేక మంచి తప్పులు ఒక్కసారిగానే నీవు వెళ్లలేవు. నిరంతగా ఆలోచించినప్పటికీ నీవు మరొక మార్గం వెళుతున్నావు. నీవు నేరుగా పడమర వరకు ప్రయాణము చేయనట్లయితే, నీవు పడమరకు వెళుతున్నట్లయితే నీవు తూర్పుకు వెళ్ళట్లేదు. కనుక ఈ యవనరాజు యవనస్తుడుగా ఉండి అప్పటి నుండి తన యొక్క తండ్రి చేత పలుకుబడి లేక ప్రభావితుడై దేవుని యొక్క ఆజ్ఞలను ఇశ్రాయేలుకు బోధించాడు. అటు తర్వాత అకస్మాత్తుగతడు తన ఆఖరి దినాల్లో దేవునికి వ్యతిరేకంగా బోధించాడు. తన యొక్క స్వంత ప్రజల చేతనే అతను వధించబడ్డాడు. ఇది ఉజ్జియాకు గొప్ప పాఠం వలె కనబడుతున్నది. అయితే ఉజ్జియా సింహాసనం అధిష్ఠించినప్పుడు అతడు తన తండ్రి నడిచిన మార్గంలోనే నడచడానికి ప్రారంభించాడు. దేవుని యొక్క కార్యకలాపంలో బయటకు తీసుకుని వస్తూ ఇశ్రాయేలును తిరిగి దేవుని ఆరాధన చేయడానికి మళ్లించాడు. అతను తను తనగా సరిచేసుకున్నాడు. అతను ఎవరి కళని బట్టి నేను ఎల్లప్పుడూ కూడా అభినందిస్తుంటాను. కారణం అతను ఏనాడు కూడా రాజకీయాల పనిలో చొరబడలేదు. రాజకీయాలు అతనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అతను నేరుగా దేవుని వరుసలోనే నిలిచి ఉన్నాడు. అయితే అతను ఒక నాయకుడు అయ్యే వరకు ఆ చిన్న యవ్వన ప్రవక్తను అది పులకరింప చేసినది. ప్రవక్త యెషయాకు అతడు ఒక మాదిరి ఉన్నాడు. యెషయా అతనితో ఉండి కొరకై కోటలోనికి రాజనగరంలోనికి వెళ్లిపోయాడు. అతనిలోనికి రమ్మని అతన్ని పిలిచాడు. యెషయా అంటే అతనికి ఇష్టం. యెషయా కూడా యవనస్తుడు. వారు మిత్రుల వలె కలిసి ఉన్నారు. ఆ రాజు బయటికి వచ్చినప్పుడు కొందరు రాజకీయ నాయకుల లోనికి వచ్చి ఏదో చెప్పేవారు. ఫలాన విషయాన్ని మనం తప్పక చేయాలి అనేవాడు. అప్పుడు ఉజ్జియా రాజు మొదట దేవుని వెతికేవాడు. ప్రభువా, ఈ విధంగా చేయటమనే చిత్తమేనా? దేవా, అటువంటి అధ్యక్షుడు మాకు దయచేయము. అంతే మాత్రమే కాదు, బోధకులు కూడా మాకు దయచేయండి. మొదట ఆయన నీతిని రాజ్యముని వెతకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడను. తప్పగది గొప్ప పలుకుబడిగా ఉంటుంది. కారణం యెషయా అతని ప్రేమించాడు. కారణం అతని గొప్పవాడై ఉండగా అతను చూశాడు. అతడు దేవుని కొరకు గట్టిగా దృఢంగా నిలబడి ఉన్నాడు. మనము జీవించే దినాలలో, మనము చేసే పనులలో ప్రతిసారి కూడా అలాగే ఉండాలి తెలుసా? గుర్తుంచుకోండి, ప్రజలు సేవకుని మాత్రమే చూడరు. అతను ఎలా ఉంటాడో, అతను ఎలా జీవిస్తాడోనని వారు సంఘం వైపు కూడా చూస్తారు. మనం సంఘాన్ని గురించి తలస్తున్నప్పుడు అది ఎంతో చెడ్డగా ఉన్నది. కొన్ని కొన్నిసార్లు ఆ సంఘ కాపరి ఏదో సంస్థకు చెంది ఉంటాడు, లేక ఏదో తెగకు చెంది ఉంటాడు. ఈ సంస్థ అతన్ని ఒక నిర్ణయమైన సంఘానికి పంపుతుంది. కొన్నిసార్లు ఆ యొక్క సంఘ కాపరి చేతులు ఆ సంస్థ చేత కట్టివేయబడతాయి. ఆ చిన్న వ్యక్తి ప్రభువును సేవించాలని అనుకుంటాడు. తన సంస్థను సేవించడం ద్వారా మాత్రమే అతడు అది చేయగలను అని అనుకుంటాడు. అతడు ఆ రీతిగా నేర్పించబడతాడు. బహుశా లేచి వాక్యమును ఏమి చెప్పినదో అది చెప్పినట్లయితే, వాక్యము ఏమని చెప్తుందో చెప్పినట్లయితే, సంఘం అతన్ని బయటకు నెట్టివేస్తున్నది. అప్పుడు అతను సువార్తను బోధించే అవకాశం తనకు లేదని భయపడతాడు. ఈ దినమందు వేదిక మీద మనకు ఏమి కావాలి? ఉజ్జియా వంటి మనుషులు వేదిక మీదకి కావాలి. అతడు సంఘ రాజకీయాలు ఏమై ఉన్నప్పటికీ, లేక రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, దేవుని హస్తమును అతడు వాటి ద్వారా ఆడించాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని కనుగొనే వరకు అతడు కనిపెట్టాడు. తరువాత అతడు దాన్ని చేశాడు. అతని యొక్క వయసులో ఉన్నటువంటి ఈ చిన్న ప్రవక్త అతనితో దేవాలయంలో ఉన్నాడు. వారిద్దరూ కలిసి ప్రభు చిత్తం అడుగుటానికి మోకరించి ప్రార్థించేవారంటకు సందేహం లేదు. ఆ తర్వాత దాని ఆజ్ఞలతో పోల్చి చూసేవారు, బైబిల్తో పోల్చి చూసేవారు. అప్పుడు అది సరిగ్గా ఉంటే ఉజ్జియా దాన్ని ధృవీకరించేవాడు. అదిగా సరిగా లేని పక్షమా దాని మీద రాజకీయాలను ఖండించేవాడు. దేవా, అలాంటి వారిని మాకు ఎక్కువగా దయచేయము. అది యెషయాను పులకరింప చేసినది. కారణం అతని పుట్టుకతోడనే ప్రవక్త ఉన్నాడు. ఉజ్జియా యెషయాకు ధీరుడుగా మారాడు. గమనిస్తున్నారా? అందుకు కారణం అతడు దేవుని కొరకు నిలబడి ఉన్నాడు కాబట్టి. నీతిమంత దృష్టిలో వీరుడుగా మారాడు. అక్కడ అనేక మంది నీతిమంతులు ఉండి ఉండలేదు. చూశారా? చూడు, మనము చేయవలసింది ఏంటంటే మన జీవితమును దేవునికి లెక్కించాలి. ఎవరో నిన్ను కనిపెడుతున్నారు. గత దినాన నేను ఒకరి కొరకు వెళ్తున్నాను. ఒక నిన్న నిర్ణీతమైన పొరుగు స్థలంలో వారు ఒక పెద్ద సంఘర్షణ కలిగి ఉన్నారు. అక్కడే వారు రాకెట్ల పార్టీని ఏర్పాటు చేశారు. వారు ఉదయం 1 గంట వరకు కూడా వారు నాట్యాలు చేస్తూనే ఉన్నారు. మందిరానికి వచ్చిన వారిని వారు తొందర చేస్తున్నారు. ఎవరినో వారు ఇక్కడికి వచ్చిన వారు పరిశుద్ధ బండలని అన్నారు. కారణం మనకు సంస్థ లేదు కాబట్టి. ఓహో, అది నాకు ఒక అవకాశం ఇవ్వగలిగినది. అక్కడ ఏమి జరిగినదో మీరు కొంచెం ఊహించవచ్చు. అయితే అక్కడ విషయం ఏదంటే ఆ ప్రజలు సందేహం లేదు. విశేషంగా దాన్ని ఎత్తి చూపిన ఆ స్త్రీ సత్యం ఏమైనదో ఎరిగి ఉంటే బాగుంటున్నది. కొన్ని వారాల క్రితం నేను కొండల్లో ఉన్నాను. నేను తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు కొద్దిగా విశ్రాంతి కొరకై నేను నా కుటుంబము తిరిగి వెనక్కి వెళ్లాం. ప్రభు చిత్తమైతే రానున్న వారము మేము అక్కడికే వెళ్లబోతున్నాము. అక్కడ నేను ఉన్నప్పుడు ఒక రాత్రి నేను ఒక దర్శనాన్ని చూశాను. అది ఒక స్త్రీ, ఎంతో అందంగా ఉన్నది, యవనస్తురాలుగా కనబడుతున్నది. ఆమె పరిగెత్తుతున్నది, ఆమె తన యొక్క చేతిని ఇక్కడ పెట్టుకుని ఉన్నది, ఆమె గుండెపోటుతో బాధపడిపోతున్నది. ఒక అందమైన స్త్రీ, ఆమె పని అయిపోయినది, రాలిపోయినది. అయితే దేవుని దూత నాతో ఇలా చెప్పాడు, ఈ సంగతిని విన్నప్పుడు గుర్తుంచుకో, ఆమె ఆత్మహత్య చేసుకున్నదని వారు చెప్పుతున్నారు. అయితే ఆమె గుండెపోటు చేత చనిపోయినది. అది సుమారు 4 గంటలైనది కనుక 4 గంటలని నీవు చెప్పము అని దేవుని దూత నన్ను విడిచి వెళ్లిపోయారు. ఆ చిన్న క్యాంపు లో ఉన్న కుటుంబాన్ని నేను లేపలేదు. అది పశువులు కాసే కురవాళ్ళు ఉండే స్థలం. అక్కడ మేము తిరిగి వెళ్లి వాటన్నిటి చుట్టూ వేసుకుని ఉండేవారము. ఉదయం వరకు నేను వారిని పట్టుకునిచ్చాను. తర్వాత మరుసటి రోజు నేను వారిని అది చెప్పాను. నేను చెప్పాను, ఎంతో అందంగా ఉన్న ఒక యవ్వన స్త్రీ గుండెపోటుతో చనిపోబోతున్నది. రోడ్డు ప్రయాణంలో 2 దినాలైన తర్వాత రేడియోలో ఆమె చనిపోయినట్లుగా వచ్చినది. ఆమె పేరు గుర్తు చేసుకోలేకపోతున్నాను. మెన్రో, శ్రీమతి మెన్రో, అది ఆమె యొక్క స్టేజ్ మీద పేరు. లేక అది ఏమై ఉండదు, ఆమె పేరు ఏదై ఉండదు. ఆమె చనిపోయినది. వారేమో ఆమె ఆత్మహత్య చేసుకున్నదని అంటున్నారు. నేను ఇప్పుడు ఎంత చెప్పినప్పటికీ కూడా అది ఏ భేదమును కలిగించట్లేదు. వారు ఇంకా ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. ఆమె గుండెపోటుతో మరణించినది. మీరు గమనించట్లయితే తన చేతితో ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. ఆమె చేతిలో ఫోన్ ఉన్నది. ఆమె గుండెపోటు వచ్చినది. మత్తు మందు బిల్లలు అక్కడ ఉండవని వారు అన్నారు. 1 నెల లేక ఎక్కువ కాలం నుండి ఆమె ఆ సీసాల నుండి మత్తు మందు బిల్లలు వాడుతున్నదని చూశారా. ఆమె గుండెపోటుతో మరణించినది. ఆమె ఖచ్చితంగా 4 లేక 5 సెల్ తక్కువగా, సెకండ్ల తక్కువగా 4 గంటలకు చనిపోయినది. ఆమె యొక్క జీవి చరిత్ర నేను ఒక పత్రికలో చదివాను. ఆమె ఎవరు? ఆమె ఒక అక్రమంగా పుట్టిన బాలిక. ఆమె ఎన్నో వంట పాత్రలను కడిగేది. ఆమె తల్లి పిచ్చి ఆసుపత్రిలో ఉన్నది. ఆమె ప్రపంచంలోనే ఎంతో పరిపూర్ణమైన శరీరాన్ని కలిగి ఉన్నది. అలాంటి స్త్రీ ఉంటున్నది. డబ్బు కొనలేని లేని కొరకు ఆమె ఆశపడినది. నేను అనుకున్నాను, నేను ఆమె ఎద్దుకు వెళ్ళింటే బాగుండేది. ఆమెకు ఏం అవసరమైనదో నాకు తెలియను. అక్కడే నీవు కూడా ఉన్నావు. బహుశా సంఘ సభ్యుల పేరు ప్రతిష్టలు ఉన్నాయి. చక్కని ప్రఖ్యాతిగాంచిన హాలీవుడ్ అలంకరణ రంగులు ఉన్నాయి. అయితే ఆమె చేసిన దానికంటే ఏమీ వేరుగా వారు జీవించకపోవట ఆమె చూచినది. అది ప్రభావితమైనది. అది ప్రజల మధ్యలో క్రీస్తు యొక్క ప్రధాన శక్తిని తీసుకురవలసి ఉన్నది. క్రీస్తు భవనములో నిలబడుతున్న ఒక ప్రతిమ ఒక బొమ్మ కాదని వారు చూడాలి. ఆయన పరిశుద్ధాత్మ రూపములో జీవిస్తున్న వ్యక్తి, స్త్రీ పురుషుల్లో ఆయన జీవిస్తూ వారికి సమాధానాన్ని, సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తున్నాడు. ఓ, ఈ లోకమునకు విడుకోముందే మనము ఆ యవన స్త్రీ యొద్దకు వెళ్ళయుంటే బాగుండేది కదా. ఎప్పుడు పలుకుబడి ఓజే యొక్క జీవితము ఈ ప్రవక్తను ఇలాంటి స్థానాల వరకు ప్రభావితము చేసినదంటే ఓజే చివరికి గోడలు కట్టి తను తాను బలపరుచుకున్నట్లు మనము కనుగొంటున్నాము. వారికి చేరిన ఆస్తులను, భూములను ఫిలిస్తీన్ చేతుల నుండి తిరిగి తీసుకున్నాడు. చిట్టు చివరికి అతని కీర్తి ఐగుప్తంతా వ్యాపించినది. నేను మీకు తెలియజేస్తున్నాను, రాజులు నిరుత్తాంతంలో రాజుల్లో సలమన తర్వాత ఉజ్జియా వలె విస్తరించిన రాజులు మరొకరు లేరు. అందుకని దానికి కారణం అతడు మాదిరి చూపాడు. అతడు దేవునితో నిలిచి ఉన్నాడు. అతని ప్రజలు ఏమనుకున్నప్పటికీ, ఎవరు ఏమనుకున్నప్పటికీ అతను లెక్క చేయలేదు. అతని రాజకీయ నాయకులు అతని మీద ప్రభావితము చూపటకు ప్రయత్నించారు. అతను నేరుగా దేవునితో నిలిచి ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అది యవన ప్రవక్తకి ఎంతగానో సహాయకరిగా ఉన్నది. దేవుని యొక్క వాక్యానికి నమ్మకంగా ఉన్న మనిషిని దేవుడు ఎలా దీవించునో కదా. అతడు పేరు ప్రఖ్యాతులు లేనివాడు కక్కపోవచ్చును, అయితే అతడు దీవించబడతాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళ వలె ప్రవర్తించడమో లేక దేవుని చేత దీవించబడటమా, ప్రజలు వారి ఎన్నికను చేసుకునవలసి ఉన్నది. మీ ఎన్నికను మీరు తీసుకునవలసి ఉన్నది. మిగిలిన వారి వల్లే నీవు జీవించబోచున్నట్లయితే నీవు వారి చేత దీవించబడతావు. అయితే నీ ఆస్తులన్నీ ఆయన వైపు మళ్లించున్నట్లయితే నీవు దేవుని చేత దీవించబడతావు. కనుక ప్రవక్త చెప్పినట్లుగా ఈ దినమున మీరు ఎవరిని సేవిస్తారో మీరు ఎన్నుకోవలసి ఉన్నది. ఎల్లప్పుడూ నీ సృష్టికర్తను గుర్తుంచుకో. ఎల్లప్పుడూ ప్రప్రదంగా కూడా అలాంటి గొప్ప వ్యక్తిగా ఈ రాజు అటువంటి స్థానానికి వచ్చినప్పుడు అతడు అతని యొక్క రాజ్యము, నీతిమంతుల యెషయాను పలుకుబడి కలిగిన దానిగా చేసినది. అతడు ఒక స్థానానికి వచ్చాడు. నాకు భద్రత ఉన్నది అన్న భావనకు అతను వచ్చి ఉన్నాడు. అక్కడే నీవు పొరపాటు చేస్తున్నది. అక్కడే అనేక మంది నీతిమంతులు, అవమానమైన దుమ్మును కరిచేది, ఓటమైన దుమ్మును వారు అనుభవించేది. కారణం వారు మాకు భద్రత ఉన్నది అని భావించడం మొదలు పెడతారు. క్రీస్తు కొరకు ఎంతో కాలం నుండి నేను జీవిస్తున్నాను అని నీవు ఆలోచించడానికి ప్రారంభం చేస్తావు. ఆయన నీ ముందు ఏది పెట్టినా లెక్క చేయక నీవు నీ ఎన్నికనే చేసుకుంటావు. నీవు దేవుని నిరంతరము సేవించవలసి ఉన్నది. 10 సంవత్సరాల వరకు నీవు ఏమై ఉన్నావు అది కాదు, అది ఇప్పుడు నీవు ఏమై ఉన్నావో అనేది. రాజు అటువంటి స్థానానికి వచ్చిన తర్వాత అతను తనలో తాను ఇలా అనుకున్నాడు, తను తాను హెచ్చించుకున్నాడు. గర్వము అతని హృదయంలోనికి వచ్చినది. అదే మనకు జరుగుతున్నది. ఈ బుచ్చరణ మీరు క్షమించినట్లయితే మన దేశమంతటా మన సంఘాలకు జరిగినది అదే. వారిలో అక్కడ మంచి ప్రజలు ఉన్నారు, ప్రపంచంలోని చాలా మంచివారు కొందరు ఆలయానికి వెళ్తారు, ప్రపంచమంతటే కూడా చాలా మంచివారు ఆలయానికి వెళ్తుంటారు. అయితే దాని విషయం ఏదంటే ఆ సమస్త క్రమాన్ని, ఆ సమస్త క్రమం హెచ్చించబడుతున్నది. మెథడిస్ట్ వారికి జరిగినది అదే, బాప్టిస్ట్ వారికి జరిగినది అదే, నజరేలకు జరిగినది అదే, పిల్గ్రిమ్ హోలీనెస్ పెంతకోస్తు వారికి జరిగినది అదే. హెచ్చించుకున్నారు. సొంత చిత్తం, స్వార్థపూరితమైన మనస్సు, అహంభావం, నీవు ఏమీ వారికి చెప్పలేవు. వారికి హృదయాల్లోకి వెళ్ళడానికి దేవుడు దారి చుచ్చుకోలేకపోతున్నాడు. కారణం వారు అన్ని బాగుగా తెలిసిన వారయ్యారు. ఎవరూ వారికి ఏమీ చెప్పలేరు. సహోదరులతో వారి చుట్టూ తర్కాలను నిర్మించుకుంటున్న ద్వారా వారి ఆచారాల చుట్టూ వారిని నిర్మించుకుంటారు. వారు అది చేసినప్పుడు వారు దేవుణ్ణి వెనుకను విడిచిపెట్టారు. డాక్టర్లకు కూడా అదే జరిగినది. వారు ఎంతో స్వార్థపూరితమైన మనస్సుతో నింపినప్పుడు వారికి దేవుడి నుండి ఏ సహాయము అక్కర్లేదు. ఒకరు నాకు అవసరం లేదని చెప్పినప్పుడు ఒకరు నన్ను వెరివాడిగా చేస్తారు. దేనినైనా నీవు దేవుని బయటికి విడిచినప్పుడు మీరు నన్ను కూడా బయటికి విడిచిపెట్టమని నేను కోరుతాను. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ దేవుని మొదట గుర్తుంచుకోవాలి. అతడు తను తాను హెచ్చించుకున్నాడు. ఈ రోజున అలాంటి వారు అందరూ మందిరానికి వెళ్ళినటువంటి ఒక కుటుంబాన్ని తీసుకునండి. ఆ చిన్న కుటుంబాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు వారిని ఆశీర్వదించి వారి జీవితంలో వారికి పరిశుద్ధాత్మనిస్తాడు. చిన్న పిల్లలు బల్ల చుట్టూ చేరి ప్రార్థిస్తారు. వారు పడక్కు వెళ్లే ముందు ప్రార్థన చేస్తారు. తల్లి తండ్రి చేతులు కలిపి ప్రార్థన చేస్తారు. వారు ఆ విధంగా ముందుకు కొనసాగంత వరకు వారు ఒక కుటుంబంగా నిలిచి ఉంటారు. అయితే వారు ఏదైనా పొందుకున్నట్లయితే మొదటి విషయం ఏంటో తెలుసా? ముందు వారికి ఏమీ లేదు. బహుశా ఒక పాత డొక్కు కారు వారికి ఉన్నదేమో, దానితోనే నడుపుకుంటూ వెళ్లేవారు. లేక బహుశా నడిచి వెళ్లేవారు. చివరి వారికి మంచి కారు వచ్చినది, మంచి గృహం వచ్చినది. అప్పుడు వారు లోకం యొక్క పిలుపులోనికి వెళ్లిపోతారు. బాగా ఉన్నవారితో సహవాసం చేయటం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వేరే పొరుగు వారు ఉన్న చోటికి మారుతారు. ఇక్కడ వారు తప్పుడు పలుకుబడి ద్వారా ప్రభావితులు కావటానికి మొదలు పెడతారు. అది మనం కనుగొంటాం. ఎక్కడ దేవుని మహిమ కుమరించబడుతున్నదో, ఎక్కడ దేవుని రాజ్యమున్నదో, అక్కడే నీవు తప్పక నిలిచి ఉండాలి. ఎక్కడ నీవు దివారాత్రులు ఆత్మీయంగా పోషించబడతావో అక్కడే నీవు నిలిచి ఉండాలి. అప్పుడు మొదటి విషయం తెలుసా, కుటుంబంలో వేర్పాట్లు వస్తాయి. లోకత్వము వారు తమ్ము తాము హెచ్చించుకుంటారు. ఉజ్జి ఆ విధంగా చేశాడు. అతను తను తను హెచ్చించుకున్నాడు. ఎక్కువ అహంకారం. అతను ఏం చేయడానికి ప్రయత్నించాడు మనం చూద్దాం. అతను తన హృదయంలో హెచ్చించబడినప్పుడు ఏది అతను నిజంగా పట్టుకున్నది? బైబిల్లో మనకు చెప్పబడినది 2 వృత్తాంతాలు 26వ అధ్యాయంలో అతడు ధూపార్తిని చేతపట్టుకుని యెహోవాకు ధూపం వేయటానికి దేవుని మందిరంలోనికి వెళ్లి ఉన్నాడు అని మనం చూస్తున్నాము. అతని లోనికి వెళ్లినప్పుడు మందిరం యొక్క పరిచారకులు, మరి 80 మంది పరిచారకులు అతని వెంబడి వెళ్లవద్దని అతనితో చెప్పారు. ఆ పని చేయవద్దు, నీవు తప్పు చేస్తున్నావు. నీవు పరిచారకుడు కాదు, నీవు రాజువే. నువ్వు పరిచారకుడు కాదు. అతను గుడైపోయి పైకి ఎగిరాడు. అతని ఓర్పు అతని నుండి వెళ్లిపోయినది. అతను తన ధూపార్తిని వెలిగించి ఎలాగైనా ముందుకు వెళ్లాడు. అతని కూపముతో అక్కడ నిలబడి ఉండగానే అక్కడే అతని దేవుని చేత కుష్ఠరోగంతో మొత్తబడ్డాడు. మరియు అతను కుష్ఠరోగంతోనే చనిపోయాడు. వారు అతన్ని మందిరం నుండి బయటకు తీసుకుని వెళ్లవలసి వచ్చినది. అక్కడ ఇప్పుడు మనకు పాఠము అవసరము. అతని సామర్థ్యం కొన్నది దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతడు అతనితో సంతృప్తి చెందలేదు. అతను మరొక స్థానాన్ని, మరొకటి స్థానాన్ని తీసుకోవాలని ఆశించాడు. నీవు మరొకటి కాలేవు. కాంగ్రెస్ మనిషి అప్షావలే. అతను మీకు చెప్తున్నాడా? 60 సంవత్సరాలు అతని కుంటివాడిగా ఉండి అక్కడ కూటమిలో స్వస్థపరచబడ్డాడు. తెలుసా, అతడు అమెరికా దేశం యొక్క కాంగ్రెస్ మనిషి. అతడు అన్నాడు, నువ్వు ఏమీ కాలేవు, నీవు ఏమీ లేనప్పుడు. అవును, అది సత్యము. దేవుడు నిన్ను ఎక్కడికి పిలిచాడో నీ పిలుపులో నీవు నిలుచుండవలసి ఉన్నది. అతడు ఒక రాజుగా ఉన్నంత వరకు అతడు ప్రజలకు దీవెనకరంగా ఉంటాడు. అయితే అతడు నేను ఒక పరిచారకుణ్ణి కూడా అని తలస్తే దేవుడు అతడు దీక్షని కారణం చేత ఆ విధంగా తలంచాడు. అతడు కోరినట్లు ఏదైనా అతడు కాగలకనుకున్నాడు. ఒక రాజుగా అతడు ప్రజలకు దీవెనకరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని కాదు, అతడు పరిచారకుడి స్థానాన్ని తీసుకున్నాడు కాబట్టి, ప్రయత్నించాడు కాబట్టి అతని మీదకి శాపం మారినది. అటువంటి వారు మనకు అనేకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ బంతిని తీసుకోగలుగుతారు. చూశారా, బంతి ఆటని మీరు ఆడుతున్నప్పుడు, ఇది ఫుట్బాల్ సీజన్ కాబట్టి, మనం చేయకూడదే పని ఏంటంటే బంతిని కలిగిన వ్యక్తి నుండి ప్రతి ఒక్కరూ బంతిని తీసుకునే ప్రయత్నం చేయటం కాదు, కానీ ఆ మనిషిని మనం కాపాడటానికి ప్రయత్నం చేయాలి. అతను భద్రపరచాలి, అతడు దాన్ని తీసుకుని వెళ్ళాలి. మనము గోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. చూసారా, అయితే మీరు ఊహించగలరా, ఏమీ తర్బీతు లేకుండా ఒక రాజు పందెపు రంగంలో బాల్ గోల్ యొద్దకు వెళుతున్న ఒక మనిషిని, తన సొంత మనిషిని కనుగొనలేకపోయాడు. ఎదురు ఉన్న టీమును, అనగా శత్రు టీమును తనడానికి ప్రయత్నించక బదులుగా ఆలు కలిగి ఉన్న నీ సొంత మనిషిని దానితో ఎగిరి పోల్చడానికి బదులుగా ప్రతి ఒక్కరూ తమ చేతిలో నుండి బాలును తీసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. నీవు ఓడిపోటుకు బద్ధులమై ఉంటున్నావు. అలాంటిదే ఈ రోజు మనం కలిగి ఉన్నాము. దేవుడు రంగం మీదకి వచ్చి ఒక ప్రత్యేకమైన దాన్ని దీవించుటకు మనం చూస్తూ ఉన్నప్పుడు మనమంతా శత్రువులను దూరంగా ఉంచుదాము. మన పలుకుబడులను ఎత్తి పట్టుకునే సాధనాలుగా ఉపయోగిద్దాం. పరిగెత్తే వారముగా కాదు, పరిగెత్తే వారిని కాపాడే సాధనముగా ఉందాము. నేరుగా అతని బంతిని తీసుకుని పోని, ఎందుకంటే అక్కడ ఎదురు చోటు లేదు. నీవు చేయవలసిందంతా పరిగెత్తుకుంటూ వెళ్లిపోటే. మనము తప్పక ఎత్తే సాధనాలుగా ఉండాలి. తెలుసా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుల్ గాస్పల్ బిజినెస్ మ్యాన్ దాని ఆర్గనైజింగ్ చాప్టర్ తో ప్రపంచమంతా నేను మాట్లాడుతున్నాను. అది జమైకాలోను కింగ్స్టన్ లోను ఈ మధ్యనే అని నేను నమ్ముతాను. ఆ కుడికలో కాస్ట్రా ఇంకా వారందరూ అక్కడ ఉన్నారు. లేనిచో మేము ఆ స్థలానికి వెళ్లేవారం కాదు. ఆ విధంగా అది ఉన్నది. ఆ ద్వీపాలలో ప్రసిద్ధిగాంచిన వారందరూ అక్కడ ఉన్నారు. ఆ వ్యాపారస్తులు సువార్తను బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతడు తన యొక్క స్థానానికి దూరంగా ఉన్నాడు. తన యొక్క స్థానాన్ని కాపాడటానికి బోధకులమైన మనం ఉన్నాము. వారు కనుగొనగలిగిన చాలా చిన్న చిన్న పలుకుబడులు వారు వాడుతారు. ప్రతి ఒక్క చిన్న సాంకేతికమైన దాన్ని ఏ రీతిగా ఆ రీతిగా చెప్పి చివరికి దాన్ని ఎంతో సంశయంగా చేశారు. అప్పుడు ఏమి చేయాలో నీకు తెలియదు. అనేక సార్లు ఒక సంఘములో ఉద్యోగం కొనసాగుతూ ఉండవచ్చు. ఎవరో బయటకు వెళ్లి ప్రార్థనా కూడా నడిపిస్తారు. అప్పుడు అతడు బైబుల్ చెప్పుచున్న దానికి విరుద్ధంగా భిన్నమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. అయితే అతడు ఏ విధంగానైనా ఆ రీతిలోనే నమ్ముతాడు. చివరికి అతడు ఒక పలుకుబడితో నిజమైన దాని నుండి ఇతరులను దూరంగా లాగివేస్తాడు. అయితే చేయవలసిందేదంటే అది వెళ్ళుచున్న రీతిగానే ఈ వర్తమానమును కాపాడుదాం. దానితోనే నేరుగా నిలిచి ఉండండి. మనము గోల్ లైన్ తగ్గబోతున్నట్లయితే దాని నుండి ప్రతిదాని దూరంగా తన్నివేయము. నేను చెప్పాను, సహోదరులారా, అక్కడ ఏదో తప్పు ఉన్నది. మీరందరూ వ్యాపారస్తులు. మొట్టమొదటగా దాన్ని సమీపించడానికి మీకు అర్థం కాదు. సేవను ఎలాగ సమీపించాలో మీకు అర్థం కాదు. కారణం, దైవ సేవ అనేది దేవుడు పిలిచిన వరమై ఉంటున్నది. దేవుడు తన సంఘముల మొదలుగా అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను నియమించాడు. సంఘం యొక్క సంపూర్ణతలోనికి తెచ్చుట కొరకై దేవుడు వారిని సంఘములో ఉంచాడు. వ్యాపారస్తులు తప్పగా సాక్ష్యమిచ్చిన కొరకే. స్త్రీలు, గృహిణులు, ఒకరి ఇంట్లో నీవు పనికెత్తవైనా పర్వాలేదు, సాక్ష్యమివ్వు. దేవుని యొక్క రాజ్యం కొరకు నీవు చేయగలిగినంతా చేయి. అయితే ఈనాడు కూడా నీ సొంత ఉద్దేశాలను ఎక్కించవద్దు. వర్తమానం ఏమి చెప్పుతున్నదో అదే సరిగ్గా చెప్పు. ముందుకు కొనసాగుచు. చూశారా, అప్పుడు నీవు కొంత పలుకుబండి కలిగి ఉంటావు. నీవు దేవుణ్ణి ఎరిగే వరకు, దేవుడు నిన్ను పిలిచినంత వరకు బోధించుటకు ప్రయత్నము చేయవద్దు. దానితోనే నిలువు, నీ సాక్ష్యముతోనే నేరుగా నిలువు. కారణం, నీవు అలా ఉండకపోతే నీవు తప్పు వర్గంలోనికి వెళ్లిపోతావు. అప్పుడు నీవు సమస్తాన్ని కలగలుపులు చేస్తావు. అంతే, అది ఏమాత్రం కూడా దేవుని సంతోషపరచదు. ఇది దాన్ని ఇక్కడ రుజువు చేయను. ఈరోజు ఇప్పుడు అతను గద్దించబడి దేవుని ఆలయంలోని దైవ సేవకుల ద్వారా సత్యవతనికి చెప్పబడినప్పుడు తప్పు అని అతనితో చెప్పుటకు ప్రయత్నించాడు. దేవుడు ఆ పని కొరకు అహరోను సంతతి వారిని పిలిచాడని, వారు మాత్రమే ప్రతిష్ఠితమైన వారని చెప్పాడు. వారు మాత్రమే అది చేయాలి. అందుకొరకే వారు ప్రతిష్ఠించబడ్డారు. ఒక రాజు అతని ఎంత నీతిమంతుడైనప్పటికీ లెక్క కాదు. దేవుడు అతని ఎంత దీవించినప్పటికీ కాదు. ధూపం వేయుటకు అతనికి హక్కు లేదు. అతను యాజకుని యొక్క స్థానాన్ని తీసుకుంటూ ప్రయత్నం చేశాడు. అతను ఆ పని చేయకూడదు. అతను గద్దించబడినప్పుడు అతను ఉగ్రుడైపోయాడు. అతని శాంతం ఎగిరిపోయినది. అతని సమాధానం ఎగిరిపోయి క్షణంలోనే అతని ముఖములో కుష్ఠరోగము కనబడినది. అతని కుష్ఠరోగముతో కృంగిపోయాడు. తర్వాత అతని ధూపాత్రి విడిచిపెట్టి ఆలయంలో నుండి వెళ్లిపోయాడు. ఎవరినో అనుకరణ చేయడానికి ప్రయత్నం చేయవద్దు. దాన్ని మనం చేయకూడదు. అతని కోపముతో అతను తప్పు చేశాడు. అతను మొత్తబడ్డాడు. ఓ, ఇది నిజంగా ఈ యవన ప్రవక్తకు పాఠమై ఉన్నది. ఇప్పుడు గమనించు, ఆ మనిషి ఎంత గొప్పోడైనప్పటికీ అతను తన పిలుపులో నిలచిండవలసి ఉన్నది. ఇది తేపగుచున్నదని నేను గ్రహిస్తున్నాను. ఇది ప్రపంచమంతటా వెళ్ళునని నేను ఎరుగుదును. ఇది అడవులోనికి, ఉష్ణ మడవులోనికి, ప్రతి చోటికి వెళ్తున్నది. ఈ రాత్రి ఈ వర్తమానము అనేకమైన భాషల్లోనికి తర్జుమా చేయబడతవి. అయితే దీనిని నేను నా హృదయమంతటితో కూడా చెప్తున్నాను. అది ఎలా సాధ్యము? అనేక మంది చెప్తారు, మీరు ఎందుకు ఒక సంస్థలో చేరకూడదు? పెంతికొస్తు వారితో మీరెందుకు రాకూడదు? ఈ గుంపు వారితో మీరెందుకు రాకూడదు? ఈ చిన్న విషయాలను ఎందుకు మీరు పోనీయకూడదు? నేను దాన్ని ఎలా చేయగలుగుతాను? ఆ వర్తమానములో నేను నిలచుండవలసి ఉన్నది. మీరు చూచినట్లుగా ప్రభువుదూత ఆ నది యొద్ద ఆ వెలుగులో ప్రత్యక్షమైనప్పుడు అది ప్రభుత్వము ద్వారా రుజువు చేయబడినది. విజ్ఞాన శాస్త్రము ద్వారా, దాని పరిశోధన ద్వారా ప్రతి చోట అది సత్యమని రుజువు చేయబడి ఉన్నది. ఏ వాక్యములో నిలిచిండమని ఆయన నాకు చెప్పి ఉన్నాడు. అలాంటప్పుడు ఏ విధముగా నేను దానిని ఆచారమతముగా మార్చగలుగుతాను? దాన్ని చేసే మనుషులు ఆ బయట ఉన్నప్పుడు వారిని అది చేయనివ్వండి. అయితే మనము వాక్యమును బోధించడానికి పిలువబడ్డాము. రాజీపడవద్దు, వాక్యముతో నిలబడు. ఆ కర్ణము చేతనే దాన్ని చూడండి. రాజీపడి దేన్నో చేయటం అది అపాయకరమైన విషయం, లేదా నిన్ను హెచ్చించుకోవడానికి ప్రయత్నము చేయడం, ఇలా చెప్పడం, ఓ నేను ఇది చేయగలను, ఎక్కువ డబ్బు సంపాదించగలను, నేను ఇది చేయగలను, సహోదరులంతా నాతో ఎక్కిపిస్తారు, 99 సేవకులు నేరుగా దీని మీదకి తిరిగిపోవునట్లు ఈ మాట మీద నేను రాజీ పడగలను. అది చక్కగా ఉన్నది, అది మంచిది. నాకు తెలియను, అనేకమైన పిలుస్తారు. ఏమిటది? రొట్టెలు, చేపలు, ప్రజలు స్వస్థత ఉండటం, వివేచనలు, దేవుని శక్తి బయలుపరచబడటం, అలాంటివి కూటులు పెట్టి ప్రజలను వారి సంఘములను తీసుకోవడానికి వారు అక్కడికి వస్తారు. అయితే దేవుని వాక్యముతో అంగీకరించవలసినప్పుడు దానికి దూరంగా వెళ్లిపోతారు. నీవు దాన్ని చేయలేవు, వాక్యముతో నిలబడు. ఇప్పుడు ఇది ఈ యవన ప్రవక్తకు పాఠమై ఉంటుంది. అతను ఎలా ఉండాలని ప్రయత్నం చేసినప్పటికీ అతను తప్పక తన పిలుపులో నిలిచి ఉండాలి. మానవుని పట్ల దేవుని యొక్క క్రమాన్ని అతను నేర్చుకున్నాడు. పురుషుడికి దేవుని యొక్క క్రమం ఏంటంటే అతను తన స్థానంలో ఉండుట. స్త్రీకి దేవుని యొక్క క్రమం ఏంటంటే ఆమె తన స్థానంలో ఉండుట. నీవు ఒక పురుషుడి స్థానాన్ని తీసుకోలేవు. వారు దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది చేయవద్దు. పురుషుడా, నీవు స్త్రీ స్థానాన్ని తీసుకోవద్దు. స్త్రీ వలె వస్త్రధారణ చేయవద్దు. స్త్రీలారా, పురుషుల వలె వస్త్రధారణ చేయవద్దు. అది చేయడం తప్పని బైబిల్ చెప్తుంది. పురుషుడికి సంబంధించిన వస్త్రాలు ధరించుట స్త్రీకి హేయమని బైబిల్ తెలియజేస్తున్నది. అవునా? అయితే వారు ఒకరి నుండి ఒకరు ఏమై ఉంటున్నారో నీవు కష్టము కష్టంగా చెప్పగలవు. చూశారా? ఇప్పుడు దానికి వ్యతిరేకంగా నీవు కేక వేయటం తప్ప నీవు దాన్ని ఎలా చేయగలవు? తర్వాత నీవు దాన్ని చూసినప్పుడు ఇండియానాలోని కోర్టు క్రమాన్ని మీరు ఈ వారం చూశారా? ఇలాంటి అవమానం అది. 15 కంటే తక్కువ కోర్టు ఫలితంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో కొందరు ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్నారని నేను తలుస్తున్నాను. ఇక్కడ కోర్టు ఫలితంలో పాఠశాలలో పుట్టి బట్టలు ధరించినందుకు వారు ఆ చిన్న పాపను బడిలో ఉండి ఇంటికి పంపివేశారు. ఈ వారం వారు దవా వేసి బడిలో ఉండి ఆమెను బయటకు పంపుతారు. వారు దాన్ని చేశారు. ఒక చిన్న బాలిక పాఠశాలలో పుట్టి బట్టలు వేయటకు నిరాకరించినందుకు. మన యొక్క దేశం సంగతి ఏంటి? ఇది స్వతంత్రత గల దేశం అని నేను అనుకున్నాను. మనకు హక్కు ఉన్నదని, మత స్వేచ్ఛ ఉందని నేను తలంచాను. ఆమె తండ్రి ఇలా అన్నాడు, మా పిల్లలు పుట్టి బట్టలు వేయటం మా మత విశ్వాసానికి వ్యతిరేకమైనది. 16-17 చిన్న బాలిక పుట్టి బట్టలు వేయడము మా మత విశ్వాసానికి వ్యతిరేకమైనది. వారు పాఠశాల నుండి ఆ బిడ్డను బహిష్కరించారు. వారు ఏర్పరచుకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ ఒప్పందపు సహవాస క్రమంలోనికి రాని వారందరూ, దానితోనే సమ్మతించిన వారందరూ సంఘములన్నిటి కలిసి సంఘముల సమాఖ్యగా చేస్తారు. దాంతో ఐక్యమై దానిలోనికి రాని వారందరినీ రాజధానికి దూరంగా ఉండే ఒక చిన్న జిల్లాగా చేసి అట్టి వారందరినీ అలస్కా పంపబోచున్నారని నాకు అర్థమైంది. ఆ చల్లగాలికి నీవు సిద్ధపడటం మంచిది, కారణం అది ఉతుచున్నట్లు కనబడుతున్నది. కనుక ఎలాంటి అవమానం అది! నా జీవితకాలపు స్నేహితుడు జీ ఫూల్, అతని కుమారుడి రాత్రి కడి నిలబడి ఉన్నాడు. అతని తండ్రి వచ్చి తన కుమారుడు ఏమి చేస్తాడో చూడాలని నేను ఆశిస్తున్నాను. ఈ రోజే మేము టెలిఫోన్ లో సంభాషణ చేస్తున్నాము. అతను ఒక విషయాన్ని గురించి విశేషంగా చెప్పాడు. వార్తలు చెప్పే వ్యక్తి లేక మరెవరో చెప్పినది అని నేను నమ్ముతాను. అది ఎవరైనది నాకు గుర్తులేదు, కానీ చెప్పారు. అది ఈ రీతిగా ఉండేది. అమెరికా వారు వారానికి ఒక్కసారి స్నానాన్ని చేసి రోజు ప్రార్థించేవారట. ఇప్పుడు వారు ప్రతిరోజు స్నానం చేస్తూ వారానికి ఒక్కసారి ప్రార్థన చేస్తున్నారని చెప్పాడు. నేనైతే స్నానం లేకుండా రోజు ప్రార్థిస్తాను అని అనుకుంటున్నాను. కనుక మనం ఎలా పడిపోయామో అది చూపుతుంది ఈ దేశానికి ఏమి జరుగుతున్నది. 5 సంవత్సరాల క్రితము నేను ఓహియోలో ఉన్నాను. అక్కడ నాకు ఒక కూటమి ఉన్నది. ఆ స్థలం పేరు ఏంటి? దాని మీద ఇక్కడ బయట మనం కూటమి పెట్టాం, చటాకా. నేను హోటల్లో ఉండి వార్తలు వెళుతున్నాను. ఇట్లది చెప్పండి, అది స్వేచ్ఛ అనే పువ్వు ఈ మధ్యాహ్నము ఓహియో కోర్టులో చనిపోయినది. ఈ ఆమిష్ ప్రజలు తమ బిడ్డలను ఈ పబ్లిక్ స్కూళ్లకు పంపడానికి నమ్మకం వచ్చరు. వారికి వారి సొంత పాఠశాల ఉన్నవి. వారున్నటువంటి ఒక నిర్ణీతమైన పొరుగు ప్రాంతంలో వారికి ఏ హై స్కూళ్లు లేవు. 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలు తప్పకుండా బడిలోకి వెళ్లాలి అనేది ఇండియానా ఓహియో రాష్ట్రం చట్టమై ఉంటున్నది. అది దేశ చట్టమని నేను తలుస్తాను. ఈ వ్యక్తి కొందరు బిడ్డలున్నారు, ఒక బాలుడు ఒక బాలిక. వారికి 16 సంవత్సరాలు రాలేదు. వారు తమ బిడ్డలను ఆ పబ్లిక్ స్కూల్ కు పంపడానికి నిరాకరించారు. ఎందుచేతనంటే అక్కడ పిల్లలకు డార్విన్ నీతి సిద్ధాంతాన్ని బోధిస్తారు కాబట్టి. మానవుడు చిన్న కనుమ నుండి కోతి నుండి వచ్చాడని, అతడు అంతా కేవలం మహిమపరచబడిన కోతి మాత్రమేనని వారు బోధిస్తారు. కనుక వారు దాంతో అంగీకరించలేదు. వారు తమ బిడ్డలను అది వినలేదు కాబట్టి కోర్టులో వారిని లోనికి లాగినవి. ఈ చిన్న చురుకైన యుక్తిగల న్యాయాధిపతి తన క్రాక్ చుట్టే కత్తిరింపుతో పైన కోటులన్నీ విసుకుని ఆ వృద్ధ తల్లిదండ్రులతో అన్నాడు, అయ్యా, ఈ ఓహియో రాష్ట్రం యొక్క చట్టం ప్రకారం పిల్లలు వారికి 16 సంవత్సరాలు వచ్చే వరకు వారు తప్పక పాఠశాలకు హాజరు కావాలి. ఇంకా ఇలా అడిగాడు, పిల్లలను పాఠశాలకు పంపడం నిరాకరిస్తున్నారు, మీరు ఏమి జవాబు చెప్తారు అని అడిగాడు. ఆ తండ్రి ఇలాగ చెప్పాడు, గౌరవనీయులైన అయ్యగారు, ఈ చక్ర రాష్ట్ర యొక్క చట్టాలను నేను గౌరవిస్తున్నాను. నేను కూడా ఇక్కడే పుట్టినవాడను. అయితే ఎన్నో సంవత్సరాల క్రితము మా తాత ముత్తాతలు మత స్వేచ్ఛ కొరకు ఇక్కడికి వచ్చారు. మత స్వేచ్ఛ కొరకు అందుకే మేము ఇక్కడ ఉన్నాము. మేము జంతువుల నుండి మనిషిగా మారామని మా మతం బోధించదు. మేము దానిని నమ్మము. దేవుని రూపంలో మేము సృజించబడి ఉన్నామని మేము నమ్ముతున్నాము. అందుచేత అలాంటి విషయాలు బోధించే పాఠశాలకు మా బిడ్డలు పంపడము మా మత విశ్వాసానికి వ్యతిరేకమైనది. కనుక మా పిల్లలు వెళ్ళటానికి ఇక్కడ హై స్కూల్ లేదు. మేము మిమ్మల్ని గౌరవించట్లేదని కాదు, మీరు నమ్మేదాన్ని మేము గౌరవిస్తున్నాము. అయితే మాకైతే మేము దానిని నమ్మము. మా బిడ్డలకు అదే నేర్పడటము మాకు ఇష్టం లేదు. అతను చెప్పాడు, మీరు మీ బిడ్డలను పాఠశాలకైనా పంపండి, లేదా నీవు నీ భార్య 2 సంవత్సరములు రాష్ట్ర చెరసాలలో గడపాలి. మీ యొక్క ఒప్పుకోలు లేక మీ తీర్మానం ఏంటి అని అన్నాడు. అతడు చెప్పాడు, తల్లి, నేను 2 సంవత్సరాలు చెరసాలలో గడుపుతాము. వారు తిరిగి బయటికి నడవడం ప్రారంభించారు. ఆ వృద్ధుడు చూచి కొద్దిగా ఒప్పించబడిన వాడై ఇలా అన్నాడు, నేర్పించుకో, కైసరివి కైసరికి చెల్లించాలని మీ బైబిల్ చెప్పట్లేదా? ఆ తండ్రి వినితిరిగి ఇలా అన్నాడు, దేవునికి దేవుని చెల్లించవద్దామని. వార్తలు చెప్పే మనిషి ఇలా అన్నాడు, అప్పుడు స్వేచ్ఛ ఆ జడ్జి చెప్పాడు, మీకు 2 సంవత్సరాలు శిక్ష విధిస్తున్నాను. అతను చెప్పాడు, వేచ్ అనే పువ్వు ఈ మధ్యాహ్న వేళలో ఆ కోర్టు గదిలో చనిపోయినది. ఎలాగైనా వారు ఉన్నప్పటికీ, ఆమిష్ వారు వారు ఎంత వింతగా ఉన్నప్పటికీ లెక్క కాదు. పవిత్రంగా జీవించడాన్ని వారు నమ్ముతారు. అమెరికా దేశమంతట్లో వారిలో బాల నేరాలు చేసిన వాడు ఒక్క కార్డు కూడా లేదు. ఎక్కడైనా ఒక్క బాలుడు నేరం చేయటం వారి మతంలో లేదు. ఒక్క వ్యక్తి ఒక్క బాలుడు లేడు. వారు ఎలా ఉండాలనుకున్నారో వారిని ఇంతవారిగానే ఉండేవండి. వారు సరిగా పెంచబడ్డారు. నేను వారిని నిందించను. అయితే వినండి, అప్పుడు ఆ పుష్పం అక్కడే చనిపోయినది. మరలా 10 నిమిషాల్లో తిరిగి ఉజ్జీవపడినది. రాజకీయ వారందరూ వారి యొక్క పుస్తకాలను వెనుకకు త్రోసి అన్నారు, ఇప్పుడు మేము మా ఉద్యోగాలకు రాజీనామిస్తున్నాం, ఎందుకంటే ఆ చట్ట సంబంధమైన హక్కు మీరు విచ్ఛిన్నం చేస్తే వారు మిగిలిన వాటిని కూడా విచ్ఛిన్నం చేస్తారు. మొట్టమొదటిగా మీరు గమనించారా, ఆ తెలివైన వృద్ధ మెథడిస్ట్ బిషప్ పాఠశాలలో చెప్పే ఆ ప్రార్థన గురించి ఏమి చెప్పాడు మీరు గమనించారా? అది మెథడిస్ట్ సంఘము కాదు, ఆ బిషప్ దాన్ని ఎరగటానికి తెలివైన వాడు. అది ఒక మరొక గుప్పని చూస్తూ ఒక నిర్ణీతమైన ప్రార్థన చెప్పుటకు వారి పాఠశాలకు ఒత్తిడి చేయనంత వరకు వెళ్లారు. వారు దాన్ని జారీ చేసినట్లయితే మరొక దాన్ని కూడా వారు చేయగలంత త్వరగా జారీ చేస్తారు. బయట క్రౌడ్ని వారు పరీక్షిస్తున్నారు. భయపడవద్దు, వారు పొందుకుంటారు. మనకు సెలవు కావలసినది మనము చేయగలిగినప్పుడే. మనకు క్రీస్తు కావలను. బహుశా నీకు ఎక్కువ గంజి పంపే మనిషి ద్వారా నీవు ప్రభావితుడు కావద్దు. నీవు నివసించడానికి మంచి ఇంటిని ఇచ్చిన మనిషి ద్వారా గాని, లేక ఒక మంచి ఉపకరణాన్ని ఇంట్లో నడుపుకుంటూ ఇచ్చిన ఒక మనిషి ద్వారా కానీ నువ్వు ప్రభావితుడు కావద్దు. నీ యొక్క జశత్వాన్ని, ఆ హక్కును క్రీస్తుకు అమ్ముకొనుము. ఇతర పని నీవు చేయవద్దు. నీవు ఏమి చేస్తున్నావో గమనించు. నీవు దేవుడు చేత ప్రభావితుడివై దేవుడు చేత బలపరచబడుతూ దేవుడు అతనిలో ఉన్నాడని నీవు ఎరిగిన వ్యక్తిని నీవు ఎల్లప్పుడూ వెంబడించు. తప్పుడు పలుకుబడి కలిగిన వారిని వెంబడించవద్దు. అవును, మంచిది. మరొక స్థానమును తీసుకుంటూ నీవు ప్రయత్నం చేయవద్దు. ఆలయంలో దర్శనంలో దేవుడు తన సింహాసనం మీద హెచ్చింపబడి ఉన్నాడు. దేవుడు హెచ్చించబడి ఉన్నాడు. ఇప్పుడు నీవు చూడు, ఈ రాజు యెషయా ముందు ఒక మాదిరిగా తను చేసుకుని ఉన్నాడు. ఆ రాజు తన పిలుపు నుండి బయటకు వెళ్ళగానే దేవుడు అతనిని కుష్ఠరోగముతో మొత్తం యెషయా చూశాడు. అప్పుడు యెషయా ఇలా తలంచాడు, ఇప్పుడు నేను ఏమి చేయాలి? ఓజియా చనిపోయాడు. అతని మీద అతడు భారముగా అనుకుని ఉన్నాడు. అతను అనుకున్నాడు, అతను వెళ్లిపోయాడు, ఇప్పుడు నేను ఏమి చేయాలి? జీవనమే దరిదాపుగా అతనుండి వెళ్లిపోయినది. కనుక యవన ప్రవక్త ఏమి చేశాడు? అతడు ఆలయంలోనికి వెళ్లి ప్రార్థన చేయటకు తన దారిని చేసుకున్నాడు. దేవుని యొక్క బలిపీఠం సగిలపడి అతడు మొరపెట్టాడు. కొన్నిసార్లు దేవుడు మన క్రింద ఉన్న ఆధారంలోనే మనలో నుండి తన్నివేస్తాడు. కొన్నిసార్లు ఆయన రోగము మనలను తాకినట్లుగా చేస్తాడు. నిరాశలు వేదనలు మనల్ని తాకినట్లుగా ఆయన చేస్తాడు. నీవు సువార్త వలన ప్రభావితుడవుగా కొన్నిసార్లు ఆయన దాన్ని నీకు చేస్తాడు. అది పట్టుకోవడానికి తగినంత జ్ఞానులుగా ఉండండి. బుద్ధిహీనుల వలె దాని నుండి దూరంగా నడిచిపోవద్దు. గమనించు, ఏదో తప్పక వేరే దానిని కనుగొనవలసినదని యెషయా ఎరిగి ఉన్నాడు. కనుక అతను ఏమి చేశాడు? అతను ఆలయంలోనికి వెళ్లి తన చేతులెత్తి దేవునికి మొగపెట్టాడు. అప్పుడు ఒక దర్శనాన్ని అతను చూశాడు. అతను దర్శనంలోకి వెళ్లి ఉండగా అతను దేవుణ్ణి చూశాడు. ఇక్కడ ఉన్నట్లు సింహాసనం మీద కాదు, ఆయన పైకి హెచ్చించబడి ఉన్నాడు. ఆయన యొక్క పరివారం ఆయన్ను వెంబడించుచుండెను. అనేక మంది ఆయన హెచ్చించబడి ఉండెను. ముందు వెనకల ఆలయంలో శరీరపులు ఎగురటము అతను చూశాడు. ఆహా, శరీరపు అనగా అర్థము అగ్ని మంటలు, అగ్ని జ్వాలలు. శరీరపు అనగా అది భావం. వారు బలిపీఠమునకు దగ్గరగా ఉంటారు. వాస్తవంగా శరీరపులే బలి అర్పణను అందుకుని ఆరాధకులు శుద్ధి చేస్తారు. ఆ తర్వాత దేవుని ముందు అతను నిలబెడతారు. శరీరపులు చేసే పని అది. శరీరపులు దేవుని దూతలై ఉంటున్నారు. బలిపీఠం దగ్గరే వారే దేవునికి ప్రక్కగా ఉన్నవారు. వారే బలిని స్వీకరిస్తారు. అది దేవుని యొక్క న్యాయాన్ని చూపుతున్నది. దానికి ప్రాయశ్చితం జరిగితే తప్ప పాపము ఆయన సముఖంలోకి రాలేదు. గమనించారా? మీకు గుర్తున్నదా, 7 సంఘకాలాల్లో వారు సువార్తను ఒక్కొక్కరు ఒక్కొక్క వైపున ఎలా కావలి కాస్తున్నారో? మీకు గుర్తున్నదా, వారిని మరలా మనము వెనుకలు ఖడ్గ జ్వాలలతో ఏదైనా తోటలో అక్కడ నిలబడి ఉన్న చోటికి తీసుకుని వెళ్లాం. వారు బలిపీఠమును కవలికాయుదురు. గొప్ప భరోక్తైన యెషయా ఆత్మలోనికి వెళ్ళినప్పుడు పరలోకములో సింహాసనం పైన ఏ భూరాజుల కంటే పైగా ఆయన ఆశ్రయించడం యెషయా చూచాడు. అతడన్నాడు, నేను రాజును చూచితని అత్యున్నతమైన సింహాసనం పైన ప్రభు ఆశ్రయించగా అప్పుడు నిజమైన రాజును అతడు చూశాడు. మరియు ఆయన యొక్క పరివారము ఆయన వెంబడించడము చూశాడు. హెరూపులు ఆలయములు ఎగురుట అతడు చూశాడు. వారు రెండు రెక్కలతో తమ ముఖము కప్పుకుని రెండు రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుని రెండు రెక్కలతో వారు ఎగురుచున్నారు. వారు సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇలాంటి సంగీతము ఎటువంటి తలము? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని వారు తప్పక చాలా మెల్లగా చెబుతూ ఉంటారు. నీవంటావు అలాగా. చెప్పాడు, వారి కంఠ స్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలచునేను అని. పరిశుద్ధుడు 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 అని కేవలం ఆ విధంగా వారు చెప్పట్లేదు. ఓ, ఎటువంటి స్వరము అది? వారి కంఠ స్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలచునని చెప్పబడెను. దేవునికి ప్రక్కగా ఉండే ఆ యొక్క దేవదూతలు కేకల వేయుచున్నారు. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 అని కేకలు వేస్తున్నారు. ఎలాంటి దర్శనం! అలా గమనించండి, యెషయా ఉజ్జియా చేతి మీద అనుకుని ఉన్నాడు. ఇంకా అతడు దేవుని తీర్పు క్రింద చనిపోవడం చూశాడు. అప్పుడే పరిశుద్ధ దూతలు దేవునికి ప్రక్కగా నిలచిండటము చూశాడు. సరూపులు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 అని కేకలు వేయుచున్నారు. ఆ పరిశుద్ధమైన దూతలు తమ ముఖమును కప్పుకొని ఉన్నారు. పరిశుద్ధులైన దేవుని మధ్య పరిశుద్ధమైన దూతలు తమ పరిశుద్ధ ముఖములను కప్పుకొని ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎవరమేంటున్నాము? ఓ మెథడిస్ట్ బాప్టిస్ట్ ప్రెస్బిటేరియన్ పెంతెకొస్తు వారలారా, మనము ఎవరం? మనం ఎంతటి వారము? పరిశుద్ధమైన దేవదూతలు దేవుని సన్నిధిలో నిలబడటకు తమ పరిశుద్ధ ముఖములను తమ రెక్కలతో కప్పుకున్నప్పుడు మనము ఎంతటి వారము? ఆ దూతలు వాస్తవంగా దూతలకు పైగా ఉన్నవారు. దూతలు అక్కడ నిలబడరు, సిరుపులు మాత్రమే నిలబడతారు. వారు దూతలకు పైగా ఉన్నవారు. దేవుడు ఎంత పరిశుద్ధుడంటే చిచ్చటి వరకు ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో వారు తమ ముఖములను కప్పుకుని ఉన్నారు. వారు చెప్పగలిగినంత సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు 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 అని మాత్రమే. దేవుని యొక్క సన్నిధానంలో నిలబడటానికి ఒక ప్రత్యేకమైన ముసుగు వారికి ఉన్నది. ఇలాంటి ముసుగు ఇప్పుడు మనకు కావాలి. వారు ముసుగు వేయబడవలసి ఉన్నది. నేను దీన్ని నేరుగా చెప్తున్నాను, ప్రభు అయిన యేసు రక్తము అన్నిటికీ సరిపోయిందై ఉన్నది. గమనించారా, సిరూపుల కొరకు క్రీస్తు ఎన్నడూ చనిపోలేదు. లేదు లేదు, వారు రుదించబడినవారు. ఆయన ఈనాడు కూడా దూతల కొరకు చనిపోలేదు. ఆయన పాపుల కొరకు చనిపోయాడు. ఆయన ఈనాడు కూడా పవిత్రమైన ప్రజల కొరకు చనిపోలేదు. ఆయన అపవిత్రమైన ప్రజల కొరకు చనిపోయాడు. నీవు పరిశుద్ధమని తలంచినంత వరకు ఆయన ఏ మంచిని నీకు ఎన్నడూ చేయలేడు. అయితే నీ ఒత్తివాడవని గ్రహించినప్పుడు అప్పుడు ఆయన నీ కొరకు చనిపోయాడు. గమనిస్తున్నారా, నీ ఒత్తివాడవని గ్రహిస్తే ఆయన నీ కొరకు చనిపోయిన్నాడు. దేవుడు సమస్తము కూడా పరిశుద్ధమై ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధత మరి ఏమీ లేదు, అది అంతా పరిశుద్ధతే. ఇప్పుడు ఈ రెక్కలను కొన్ని నిమిషాలు మనం గమనిద్దాము. రెండు రెక్కలతో అతని ముఖమును కప్పుకున్నామని మనం గమనిస్తూ కనుగొన్నాము. ఆలోచించు, చిట్టి వరకు పరిశుద్ధమైన దూతలే వారి పరిశుద్ధమైన ముఖములను పరిశుద్ధుడు దేవుని సన్నిధిని కప్పుకొని ఉన్నారు. సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు 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 మాత్రమే వారు చెప్పగలన మాటలు. సర్వాధికార దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. రాత్రి మగళ్ళు వారు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. క్రింద గుచ్చట్లో అది దేవుడి నుండి మొదటి అడుగు అవుతుంది. రాత్రి పగలు కూడా ఇలాంటి విశ్రాంతి లేదు. మనమైతే పెద్ద శబ్దం చేస్తున్నామని వారు అనుకుంటారు. ఆయనకు సింహాసనం చుట్టూ ఉన్న ఆ కోట్ల కొలదని గురించి మీరు ఏమనుకుంటారు? వారి స్వరములతో గడప కమ్ముల పునాదులు కదిలించి వేస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఒక్కటే కేకలు వేసినప్పుడు మీకు తెలుసా, అతని స్వరము ఆలయాన్ని కదిలింపు వేస్తున్నది. సైన్యం కదిలింది, హోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోట్ల కొలది సింహాసనం చుట్టూ కేకలు వేయనప్పుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు కేకలు వేయినప్పుడు ముఖం పైన రెక్కలతో ఉన్నారు, కాళ్ళ మీద రెక్కలతో ఉన్నారు, రెక్కలు భక్తితో గౌరవంతో. ఇప్పుడు పరిశుద్ధతను గురించి మాట్లాడే దేనికైనా భక్తి గౌరవములు లేవు. నీవు పరిశుద్ధతను గురించి మాట్లాడు, నీవు పరిశుద్ధ బండమని పిలుస్తారు, గుండ్రాయని పిలుస్తారు. దేవుని గురించి కానీ, ఆయన ప్రజల గురించి కానీ, ఆయన వాక్యం గురించి కానీ భక్తి గౌరవాలు లేవు. ఈ గుంపు ఎక్కడ చుట్టివేయబడబోతున్నది? సహోదర బెన్, మీరు సరే అని అనుకుంటున్నాను. కుమారుడా, ఆ సమయంలో తల మీద మేకును నీవు కుట్టావు. అవును, అది వాస్తవం. అప్పుడు ఈ భక్తి మర్యాద లేని గుంపు ఎక్కడ చుట్టివేయబడుతున్నది? ఈ భక్తిహీనమైన గుంపు ఎక్కడ చుట్టివేయబడుతున్నది? అంటే దేవుని పట్ల ఏ మాత్రము కూడా మర్యాద లేని వారు. మీకు తెలుసా, ఒక స్త్రీ గాని పురుషుడు గాని నేను ఒక క్రైస్తవుడు అని వారు చెబితే ప్రజల వారిని గౌరవించేవారు. అయితే ఈ రోజు ఎంత తమాషా మనము దాని నుండి చేయగలమని వారు చూస్తూ ఉన్నారు. మర్యాద గౌరవం లేని గుంపు. అయ్యో, ఎందుకని? అది మీకు తెలుసు, దానికి కారణం ఇది, అది సత్యమని వారు గ్రహింపు లేరు, వారు మనస్సాక్షి లేరు. దేవుని గురించి వారికి గ్రహింపు లేదు. ఆయన ఎందుకు భయభక్తులు వెళ్లే వారి చుట్టూ ఆయన దూతలు కావలిందని బైబిల్ చెప్పిన మాటలు వారికి జ్ఞప్తి లేవు. వారు వచ్చి వారిని రక్షించిన మట్టుకే కాదు, కాని వారు తమ గుడారములు క్రిందికి బిగిస్తారు. ఆమేన్. ఆయన నామమునకు భయపడే వారి చుట్టూ దేవుని దూతలు కావలియుండును. వారు దివారాత్రులు అక్కడ నిలిచి ఉంటారు. ఆ నలజాతి సహోదరుడు ఆ పాటను పాడాడు, దేవుని దూతలు నన్ను కవలి కాయచున్నారు అని. పగలు రాత్రంతయు దూతలను కావలికాయచున్నారు. అవునది వాస్తవం, పగలు రాత్రి దూతలను కావలికాయచున్నారు. చిన్న పిల్ల గురించి యేసు ఇలాగ చెప్పాడు, ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరంగా ఉండకుడి అని అన్నాడు. వేది దూతలు పరలోకము నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. అవునా? వారు ఎల్లప్పుడూ వారిని కనిపెడుతూ కవలి ఉంటారు. ఆ భక్తిరమైన జన్మను వారు కేవలం నమ్మనే నమ్మరు. భక్తి అనగా ఏమిటో, భక్తి ఈనతనగా ఏమిటో ప్రభుచితమైతే రేపు ఉదయం చూద్దాం. ఇప్పుడు గమనించండి, వారు అసలు దాన్ని నమ్మనే నమ్మరు. వారు తమ యొక్క మర్యాదను, గౌరవాలను, భక్తినంతా పొగొట్టుకుని ఇంకా మందిరానికి వెళ్తుంటారు. భక్తిగా మర్యాద లేని గుంపు మందిరానికి వెళ్తుంటారు, అది నిజం. ఒక దొంగసారాయి అక్రమంగా రవాణా చేసే వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ దాటుకుంటూ వస్తున్నాడు, సగం తగిన స్థితిలో ఉన్నాడు. అతనితో మీరు ప్రభుని గురించి మాట్లాడు, అతను నిలబడితో మాట్లాడతాడు. ఆ పాచిపట్టిన విశ్వాసులమని బాగా పిలువబడిన వారు సంఘ సభ్యులు మాత్రం నీ ముఖం మీదనే నవ్వుతారు, కారణం అది వారికి అవసరం లేదు. నిజం, వారు మర్యాద లేని వారు. నీవు వారిలో ఒకటిగా కూడి వారికి చెంది ఉండవలను. నీవు వారిని ఆ రహదారి పక్కనే కూడా నివసించడానికి వీల్లేదు. గమనించావా? అది నిజం, మర్యాద లేని వారు. ఇప్పుడు ఈ దూతలు దేవుని సన్నిధిలో ఉన్నారు, వారు దాన్ని నమ్ముతారు. దావీదు ఇలాగన్నాడు, మీకు గుర్తుందా, కొన్ని రాత్రుల క్రితము నేను దాని మీద దానినే బోధించున్నాను. అతని నాన్నాడు, దావీదు చెప్పిన్నాడు, ఎల్లప్పుడు నేను ప్రభువును ముందు ఉంచుకుని ఉన్నాను, నేను కదల్చబడను. ఇంకా అతని నాడు, నేను దాన్ని చేసినప్పుడు నా శరీరము నీ ఎందు నిరీక్షణతో విశ్రమించను. అవునండి, కారణము నాకు తెలియను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఏలైనగా ప్రభు ఎల్లప్పుడూ నా ముందు ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, దేవుని ముందుంచుకో. ఒక వ్యక్తి నీ మీద కోపపడి నేను శపిస్తే నీకు అతని మధ్యలో దేవుణ్ణి ఉంచు. ఒక మనిషిని పరిశుద్ధ గుండ్రాయి అని పిలిచినట్లయితే అతనికి నీకు మధ్యలో దేవుణ్ణి ఉంచు. భార్య నీ భార్య నీతో కోపంగా ఉంటే దేవుణ్ణి మధ్యలో ఉంచు. నీ భర్త నీ మీద కోపం పడితే దేవుని మధ్యలో ఉంచు. పిల్లలు నీ అభాస్యం చేస్తే లేదా నీ అసహించుకుంటే దేవుని మధ్యలో ఉంచు. గమనిస్తున్నారా? నీవు ఏమి చేసినప్పటికీ దేవుని ముందు ఉంచు. అమ్మా నాన్న నీకు ఒక చిన్న చరుపు వేసి నిన్ను దిద్దినట్లయితే దేవుని ముందు ఉంచు. అందుకు దేవుడు ఏమి చెప్పాడు గుర్తుంచుకో, బాలుడు నగ వరుస సోముల బాలిక నేర్పము గమనిస్తున్నారా? ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకు, దేవుని ముందు ఉంచు. దేవుని నీ ముందు ఉంచుకును, అప్పుడు నీవు దేవుని పట్ల భక్తిని గౌరవాన్ని కలిగి ఉంటావు. అది వాస్తవం. ఇప్పుడు గమనించండి, రెండు రెక్కలతో వారి ముక్కులు కప్పుకున్నారు, మరియు రెండు రెక్కలతో వారి అర్థం భక్తి, దేవుని యందు భయభక్తులతో కూడిన గౌరవం. తల వంచి వారి యొక్క ముఖాలను కప్పుకున్నారు. మన తలలను ఆయన పాదముల యందు వంచుటకు, మన ముఖములను కప్పుకుంటూ మనకు రెక్కలు లేవు. మన తలను వంచి భక్తితో గౌరవంతో ప్రార్థిద్దాం. అవునండి, దాన్ని గుర్తించు. రెండు రెక్కలతో అతని పాదములను కప్పుకున్నారు, అతని పాదములు కప్పుకున్నాడు. అతని పాదములు దీనత్వమును గౌరవమును సూచిస్తున్నవి. మోషే మాదిరిగా అతడు పరిశుద్ధ స్థలములో ఉన్నాడని దేవుడు అతనికి గుర్తు చేసినప్పుడు మోషే దేవుని గౌరవించడానికి తన చెప్పులను విడిచున్నాడు. అవునా? అతని యొక్క పాదాలకు అతను ఏదో చేశాడు. పావులు దేవుని ఎల్ల గౌరవం భక్తి కలిగిన వాడు. ప్రభుదూత ఆ అగ్నిస్తంభములో అతనికి కనిపించినప్పుడు అతడు బోధలు పడి నేల మీద పడి గౌరవించాడు. అది గౌరవములు. బాప్తిస్మిచ్చి యోహాను యేసు వచ్చినత చూసినప్పుడు అతడు ఎలాంటి గౌరవం కలిగి ఉన్నాడంటే అతడి లాగ చెప్పాడు, నేను ఆయన పాదములు ముట్టుకుంటూ యోగ్యుని కాదు అని. గమనిస్తున్నారా? పాదములు గౌరవం చూపుతున్నవి. చూడండి, గ్రహింపు కలిగి ఉండండి. ఇక్కడ ఒకే ఒక విషయాన్ని గుర్చి గ్రహింపు కలిగి ఉండాలి. అది నీవు చిన్నవాడవు. నీవు దేవుని దగ్గర ఏదైనా పొందాలనుకుంటే నిన్ను నీవుగా చిన్నవాణిగా చేసుకో. ఒజ్జియ వల్లే నిన్ను నీవు పెద్దవాణిగా చేసుకోవద్దు. అతనిలోనికి వెళ్లి ఇలా చెప్పాడు, కానీ నేను ఇలాగైనా చేస్తాను, మీరు నాకు ఏమీ చెప్పనవసరం లేదు అన్నట్టుగా చేశాడు. గమనిస్తున్నారా? అతను తను తాను తప్పక తగ్గించుకోవాల్సి ఉన్నది. అవును, క్రీస్తు సేవకులారా, నన్ను క్షమించండి. అతడు ఎన్నడూ కుష్ఠ వ్యాధిని తీసుకునేవాడు కాదు. లేదు, అది నీ పని నాకు తెలియను. దేవుడు నిన్ను పిలిచాడు, అది నీ యొక్క కార్యాలయం. నీవు ముందుకు వెళ్ళు, దానిని చేయి. అయ్యలారా, నేను చాలా విచారపడుతున్నాను. ఆధారమేమీ లేదు, గ్రంథంలో మరొక రీతిగా వ్రాయబడి ఉన్నది. అయితే అతడు దిద్దబడినప్పుడు అతనికి కోపం వచ్చినది. వారు చేసిన దేని బట్టి ప్రజలు నీవు దిద్దినప్పుడు, దిద్దుబాటు చేసినప్పుడు, వారు తప్పు పని చేస్తున్నప్పుడు వారు సంఘమును విడిచిపెట్టిపోతారు. నీవు ఎవరి వద్దకు వెళ్లి వారు జుట్టు కత్తిరించరాదని పొట్టి జుట్టు పొట్టి బట్టలు ధరించున్నప్పుడు వారంటారు, సరే అలా పొట్టి జుట్టు ధరించే స్థలానికే నేను వెళతాను అలాంటి వారి దగ్గరికే అని అంటారు. కొంచెం కలమగతము ఇక్కడ నుండి ఒక స్త్రీ వెళ్లిపోయినది. నా భార్య నేను ఇక్కడికి పంపాను, ఆమె కుడికలో ఉన్నది. ఆమె జుట్టు కడుక్కోవడానికి ఆమెకు సమయం లేదు. నేను ఆమెతో అన్నాను, బ్యూటీ షాప్ లోకి వెళ్లి ఆమె జుట్టును కడుక్కోమని చెప్పాను. ఆమె ఇక్కడికి వెళ్లి కేవలం ఆమె జుట్టును అలా పైకి దూకోవడానికి ఆమె తెలుసుకోలేదు. ఆమె తన జుట్టును తన తల పైభాగాన ఇలా మెలబెట్టుకుని మళ్ళా వచ్చేసినది. ఆమె చెప్పింది, పురవీర వెంట్రుకలు కలిగిన వారిని అలాంటి వారిని ఎవరిని నేను శుభ్రము చేయలేదు అని అన్నది. దాని గురించి ఆమెకు ఏమీ తెలియదు. నాకు తెలియదు. చూశారా, అదంతా ఏమిటో వారికి తెలియదు. చేత వారికి కాడు పెట్టితే వారు బలహీనమైన వేదికల దగ్గర కూర్చుని ఉండటం వాస్తవం. బలహీనమైన వేదికలు, వారు సత్యాన్ని చెప్పరు, వారు దాంతో రాజీ పడతారు. గమనిస్తున్నారా? నీవు దాని వింటే అది బాగుండేది. అట్టి వారిలో ఒకరితో నీవు మాట్లాడవలసి ఉన్నది. వారు లేచి విసిరికుంటూ మళ్ళా అపశుద్ధ గుండ్రాళ్ల మాటలు నేను ఎన్నడూ వినను అని వెళ్తారు. సునరా, ముందుకు వెళ్ళు. ఉజ్జయ, అది నిజం. కుష్ఠరోగము, ఆ విధమైన కుష్ఠరోగము కంటే మరొక విధమైన కుష్ఠరోగము నేను ఏ సమయంలోనైనా పొందవచ్చు. సరే, అది ఆత్మీయ కుష్ఠరోగము. అవునా? నీవు పైకి వెళ్లి బద్దలైపోయినప్పుడు నీవక్కడే పాపం అనే కుష్ఠరోగముతో మరలా బద్దలైపోతావు. అది కుష్ఠరోగము కంటే హీనమైనది. అది ఆత్మలోని కుష్ఠరోగము. ఉజ్జయ తన పిల్లలతో కూడా నిద్రించను, బైబిల్ అలా చెప్తుంది. అతను రక్షించబడినవాడి కారణం అతడు పొరపాటు చేసినందువల్ల అలా జరిగినది. నీవు తెలిసిండి, నీవు దాన్ని చేసినట్లయితే అప్పుడు నీవు ఆత్మ కుష్ఠతో బద్దలైపోతావు. అప్పుడు ఆత్మలోని కుష్ఠరోగమును తీసివేసే మార్గము లేదు. మీకు అది తెలియను. కాబట్టి ఇప్పుడు నిన్ను చిన్నవానిగా నీవు చేసుకో. దేవుని ముందు నిన్ను నీవు తగ్గించుకో. ఇక్కడికి నీవు ఉప్పొంగిపోవద్దు, నిన్ను పగులుగుట్టుకోవద్దు. లేఖలను పరిశోధించు, అది సత్యము కాదేమో చూడు. కొద్ది కాల క్రితమే ఒకరితో నేను చెప్పాను, వారిలాగన్నారు, సహోదర బ్రహాం, నీవు యేసు మాత్రమే గుంపుకు చెందినవాడమని నేను అనుకుంటున్నాను. నేను చెప్పాను, నీవు తప్పుగా భావించావు. చూడు, నేను యేసు మాత్రమే గుంపు వాడను కాదు అని చెప్పాను. అతను అన్నాడు, మీరు యేసు నామములో బాప్తిస్మిస్తారు. నేను చెప్పాను, అది నన్ను యేసు మాత్రమైన గుంపును చేయదు. నేను చెప్పాను, యేసు మాత్రమైన సిద్ధాంతము వారు పునర్జన్మకు బాప్తిస్మిస్తారు. దాని ఎందు నాకు నమ్మకం లేదు. యేసు నామములో నీ బాప్తిస్మ పొందిన వెంటనే నీ ఆత్మలో నీ పాపములన్నీ కడిగివేయబడినని నేను నమ్మను. పేతురు చెప్పిందని నేను నమ్ముతాను. మొదట మారు మనసు పొంది పూర్తిగా మల్లుకొనుట. నీవు నీ గురిని తప్పావు, వెనుకకు వెళ్ళము. మారు మనసు పొందిన తర్వాత నీవు బాప్తిసం పొంది ఉన్నావని లోకమునకు చూపు. నేను అది నమ్ముతాను. తిరిగి జన్మించదే పరిశుద్ధాత్మ బాప్తిసమై ఉన్నదని నేను నమ్మను. అది పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు, అది నీవు తిరిగి జన్మించావు. మనం రక్తము ద్వారా తిరిగి పుట్టాము. రక్త కణము నా అర్థం జీవ కణము రక్తము నుండి వస్తున్నది. పరిశుద్ధాత్మ ద్వారా నీవు శరీరంలోనికి బాప్తిసం పొందుతావు. అయితే నీవు రక్తము ద్వారా పుట్టావు పరిపూర్ణముగా. నీవు నీ తండ్రి యొక్క రక్తం ద్వారా నీవు జన్మించావు. నా తండ్రి యొక్క రక్తం ద్వారా నేను తిరిగి జన్మించాను. నీ తండ్రి క్రీస్తు ద్వారా అవునండి. అయితే నువ్వు చూడు, మేము దాన్ని నమ్మం. మేము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మించడం ద్వారా అది మమ్మల్ని యేసు మాత్రమే చేయదు, ఈ మాత్రము కాదు. అవునండి, అవునండి. దేవుని స్వరమైనప్పుడు మోషే దేవుని సన్నిధానములో తను తాను తగ్గించుకున్నాడు. నీ చెప్పులు విడు అని చెప్పబడిను. మోషే వంగి తన చెప్పులను విడిచిపెట్టాను. చూశారా, అది నిజం. సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావని ఆ వెలుగు పౌలును నేల మీదకు మొత్తినప్పుడు ప్రభువా నీవెవడవు. చూశారా, నేరుగా నేల మీదకు పడిపోయాడు. ఎవరు? నేను యేసును అన్నాడు. ఆ అగ్నిస్తంభము నేను యేసును. ములుకోళ్ళు ఎదురుతున్నట్టు నీకు సాధ్యము కాదు. అతడు ప్రభువా నేను ఏమి చేయవలను? అతడు సంసిద్ధంగా ఉన్నాడు. బాప్తిసమిచ్చి యోహాను ఆయన వచ్చిన చూచి అతడు ఒక అతి గొప్ప వ్యక్తి యేసులాగు చెప్పాడు. తల్లి గర్భమునందు పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇంకొకరు లేడు అని. యోహాను ఆయన చూసినప్పుడు అతను ఎంతో చిన్నవాడిని గుర్తించాడు. అతను అలా చెప్పాడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికు కూడా నేను యోగ్యులు కాదు. అమేన్. ఎల్లప్పుడూ గమనించండి, ఒక పెద్ద మనిషి ఎప్పుడు కూడా తగ్గించుకుంటాడు. ఎప్పుడు కూడా పెరుగుట విరుగుట కొరకే. నిన్ను నీవుగా చిన్నవానిగా చేసుకో, దేవుడు నిన్ను పెద్దవానిగా చేస్తాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. ఆహా, అది నేను ఇష్టపడుతున్నాను. నిన్ను నీవుగా చిన్నవానిగా చేసుకో. ఎల్లప్పుడూ చిన్నవాడిగా ఉండు, పెద్ద వ్యక్తిగా ఉండవద్దు, చిన్నవాడిగా ఉండు. గమనిస్తున్నారా? ఇలాగైనా మన మధ్య పెద్దవాడు దేవుడు మాత్రమే. అవును, అది వాస్తవం. అది పరిశుద్ధ సంఘమని వారు పరిశుద్ధ ప్రజలని నీవు చెప్పకూడదు. కాదు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, అది నిజం. సంఘము అపవిత్రమైనది, ప్రజలు అపవిత్రమైన వారు, అది వాస్తవం. పరిశుద్ధ సంఘము అనున్నది ఎక్కడా కనిపించదు. పరిశుద్ధుడైన దేవుడు సంఘములో ఉన్నాడు. ప్రజలు పరిశుద్ధులు కాదు, ప్రజలలో పరిశుద్ధాత్మ ఉన్నారు. అప్పుడు నీవు ప్రజల గురించి మాట్లాడలేదు, ప్రజలలో ఉన్న పరిశుద్ధాత్మ గురించి నీవు మాట్లాడుతున్నావు. అమేన్. ఆమేన్ అనేది సరైన మాట. అమేన్. అది ఇంటిని తాకినది. నేను దాన్ని భావించాను. అవునండి, అది ఆయనకి ఇష్టము. అది నాకు తెలియను. మహిమ. అవునండి, మంచిదే. నిన్ను నీవు చిన్నవాణిగా చేసుకో. తన రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకున్నాడు, అది భక్తి. తన పాదములు కప్పుకోవడం ద్వారా తను తాను తగ్గించుకున్నాడు. మూడవదిగా రెండుతో అతను ఎగురుతున్నాడు. రెండు రెక్కలతో అతడు కార్య దీక్షితను కలిగి ఉన్నాడు. అతడు దేవుని ఎదుట భక్తిగా ఉన్నాడు. అతడు దేవుని ఎదుట తగ్గించుకున్నాడు. అది మాత్రమే కాదు, అతడు తనకు తానుగా కార్య దీక్షితలో ఉన్నాడు. సంఘమును గురించి మాట్లాడండి. ఆమేన్. అతడు తను తాను పనిలో ఉన్నాడు, కార్య దీక్షితలో ఉన్నాడు. అతడు ఏమి కలిగి ఉన్నాడో దానితోనే అతడు వెళ్ళుటకు సంసిద్ధంగా ఉన్నాడు. అవునండి, అతడు చెప్పగలిగిందంటే ఒకటి మాత్రమే, సైన్యముల గతిపతికి హోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అతడు దానితో తను తాను కార్యదీక్షతో ఉన్నాడు, అది వాస్తవం. అతడు కార్యదీక్షకు వెళ్ళాడు. ఈ రాత్రి వేళలో సంఘానికి అవసరమైనది అదే. మొట్టమొదటిగా భక్తిగా ఉండుట, రెండవదిగా తగ్గించుకుంట, మూడవదిగా నిన్ను పనిలో పెట్టుకుంట, అనగా కార్యదీక్షతో ఉండు. అవునండి, ఆయన ప్రవక్తను చూపించాడు. తన యొక్క సేవకులు ఏ విధముగా తనకు ప్రాతినిధ్యం వహించవలసి ఉన్నది, ఆయన ఎలా చేయబోచున్నాడో ఆయన ప్రవక్తకు చూపించాడు. ఈ దూత ఏం చేస్తున్నాడు? అతడి కేకలు వేసినప్పుడు అతడి కంఠస్వరము గడప కమలను కదిలింపు వేయడం ఆ ప్రవక్త చూశాడు. సైన్యముల గదిపతికి హోవా, హర్షుధుడు 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 అని కేకలు వేసినప్పుడు మందిరము కదిలిపోయినది. మరలా అతడు సైన్యముల గదిపతికి హోవా, హర్షుధుడు 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 అని కేకలు వేసినప్పుడు ఆ భవనము కదిలిపోయినది. యెషయా అన్నాడు, అయ్యో నాకు శ్రమ. ఒక ప్రవక్త, రుజువు చేయబడిన ప్రవక్త, పుట్టుకతోనే ప్రవక్త, బైబిల్లోని పెద్ద ప్రవక్త. అతను చెప్తున్నాడు, అయ్యో నాకు శ్రమ. ఎలయనగా నా కన్నులు దేవుని మహిమను చూచినవి. ప్రవక్త వైపు చూడండి, ఎలాగ తను తాను తగ్గించుకున్నాడో. ఒక ప్రవక్త, దేవుని వాక్కు అతని యొద్దకు వచ్చే ప్రవక్త. ఆ యొక్క దర్శనాన్ని ఖాళీ రూపంలో అతను చూచున్నప్పుడు అతను అంటున్నాడు, అయ్యో నాకు శ్రమ. ఎందుచేతనంటే నేను దేవుని సముఖమునకు దగ్గరలో నిలబడి ఉన్నాను. మన యొక్క అధునాతనమైన అమెరికా ప్రజలు దాన్ని చూడగలరు, ఇంకా దాని వైపు చూచి నవ్వుకుంటూ నడిచి వెళ్లిపోతారు. అవును, వాస్తవం. ఒక దర్శనము ప్రత్యక్షపరచబడటము అతను చూచినప్పుడు, ఒక ప్రత్యక్షపరచబడిన దర్శనాన్ని అతను చూచున్నప్పుడు, ఓ దేవా, ఈ పాప లోకములో కనికరము చూపుము. ఒక ప్రత్యక్షపరచబడిన దర్శనాన్ని అతను చూచున్నప్పుడు అతను కేకలు వేశాడు. అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివాసము చేయుచున్నాను, నేనంతా చెరుపు చేయబడిన వాడను, నాలో ఏ మంచియు లేదు. అయితే నేను చెప్తావు, దేవుడు దీవించును, నేను ప్రెస్బిటేరియన్కు చెందినవాడను, మెథడిస్టుకు, బాప్టిస్టుకు, పెంతెకోస్తుకు నేను చెంది ఉన్నాను, నేను కూర్చొని అలాంటి దాన్ని విన్నవసరం లేదు అని అంటావు. ఎంతటి వ్యత్యాసం ఉన్నది, ఎలాంటి భేదం అది! మీరు గుర్తించుకునండి, ఈ యొక్క ప్రవక్త తన పుట్టుకు నుండి పిలువబడినవాడు, రుజువు చేయబడి ఉన్నాడు, తన కార్యాలయానికి ముందే, తన కార్యకలాపాలకు ముందుగా నిర్ణయించబడి ఉన్నవాడు, సత్యాన్ని వెతుకుతున్నాడు, అతడు రాజుతో ఉన్నవాడు, దేవుని కార్యాలను ప్రత్యక్ష పట్టమతను చూశాడు. అయితే బాహుటమైన దర్శనం వచ్చినప్పుడు తను తాను హెచ్చించుకోవడానికి బదులుగా అతడు, అయ్యో నాకు శ్రమ అని అరుస్తున్నాడు, నేనెంత చెరువబడినవాడను, ఇప్పుడు నేను దాని కొరకు లోపల ఉన్నాను. ఎలిగినగా నా కన్నులు దేవుని మహిమను చూచున్నవి. మనము దేవుని మహిమను చూడగలము. చుట్టూ వెళ్లి వారు పరిశుద్ధ గుండ్రాల గుంపు, వారు వెర్రివారు అని చెప్తారు. ఆశ్చర్యమేమి లేదు, మనం ఎక్కడికి వెళ్ళలేము. గుర్తించుకోనండి, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో చెప్పాలని, అది ప్రజలకు సహాయపడుతుందని నేను మీకు చెప్పాను. అవును, మనం తప్పక దాన్ని గౌరవించాలి. మనము ఇవ్వదగిన ప్రతి విధమైన మర్యాద గౌరవాలను మనం తప్పక ఇవ్వాలి. దేవుని యొద్దు నుండి బాహుటమైన దర్శనం మాట్లాడటము మనం చూస్తున్నప్పుడు అది సత్యమై ఉన్నదని మనకు తెలియను. అయ్యో నాకు శ్రమ అని యెషయా చెప్తున్నాడు. ఈ రాత్రి నేను ఈ భవనములో ఉన్నాను, ఈ రోజు లేక అది ఏదైనప్పటికీ నేను దేవుని మహిమను చూస్తున్నాను. ఒకరి దేవుని దూత మాట్లాడటం నేను చూస్తాను, ఏదో కలడం నేను చూస్తాను. నేను ఇక్కడ పైకి చూచినప్పుడు దేవుడి ఇక్కడ ప్రత్యక్షపరచబడడం నేను చూస్తాను. అయ్యో నాకు శ్రమ, ఎలగనగా నేను అపవిత్రమైన పెదవుల గల మనుషుల మధ్య, అపవిత్ర పెదవుల గల ప్రజల మధ్య నివాసము చేస్తున్నాను. ఏమి జరిగిందో గమనించండి, అతను ఏమి చేశాడు? మానవుడు గౌరవప్రదంగాను భక్తిగాను ఆయన సన్నిధానంలో ఉండవాలని ఆయన యెషయాకు చూపించాడు. భక్తిగాను తను తాను తగ్గించుకుని, అనగా దీనంగాను, తర్వాత కార్యాదక్షలతో ఉండటము అది నిజం. పనిలో తగటం ఆ బావి దగ్గర ఉన్నటువంటి స్త్రీ వలె ఏదో జరుగుతూ ఆమె చూచినప్పుడు, సహోదరుడా, ఆమెకు రెండు రెక్కలున్నవి, ఆమె వెంటనే ఆ రెంటుతో వెళ్లిపోయినది. వారు దాని గురించి వాదిస్తున్న ఆ కలుషితమైన నీటిని కొద్దిగా తీసుకుని వేడుకొనకై ఆమె యాకోబు బావి దగ్గరికి వచ్చి ఉన్నది. అయితే ఆమె జీవజలపు ఊటలో నుండి త్రాగినప్పుడు ఆమె వెంటనే కార్యదీక్షలతో వెళ్లిపోయినది. అయ్యా, నీవు నీ విద్యను ఎక్కడి నుండి చదువుకున్నావు అని ఆమె చెప్పలేదు. దీన్ని ఎక్కడి నుండి పొందావు అని ఆమె అనలేదు. మీరు దీన్ని ఎలా నేర్చుకున్నావు అని ఆమె చెప్పలేదు. లేదా నాకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు అని అది నీకు ఎలా తెలియను? అదే నాతో ఉన్న పొరపాటు అని నీకు ఎలా తెలియను? నేను సమరయ స్త్రీనని నీకు ఎలా తెలియను? ఈ విషయాలని నీకు ఎలా తెలియను? ఆమె ఎన్నడూ ప్రశ్నించలేదు. ఆమె చెప్తుంది, అయ్యా, నీవు ప్రవక్తవని గుర్తిస్తున్నాను, మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఈ సంగతులన్నీ చెప్పును. ఓహో, లేఖము ద్వారా ఆమెది కనుగొన్నది. అప్పుడు ఆమె అంటున్నది, మెస్సయ్య వచ్చినప్పుడు ఈ సంగతులు మాకు చెప్పును, నేనే ఆయనను. ఆమె కార్యదీక్షలతో వెళ్లిపోయినది. వెంటనే ఆమె ఎంత త్వరగా వెళ్ళగలనో అంత త్వరితంగా పట్టణంలోకి వెళ్లిపోయినది. నేను చేసిన కార్యాలన్నింటిని చెప్పిన ఈ మనిషిని వచ్చి చూడండి, ఆయన మెస్సయ్య కాడా? ఆమె సత్యాన్ని చూచినప్పుడు ఆమె బంతిని ఎత్తుకుంటానికి ప్రయత్నం చేయలేదు సుమా. అయితే ఆమె ఎంతో గొప్ప గౌరవాన్ని ఇచ్చినది, ఆమె నిజంగా ఎంతో ఆధారణిస్తున్నది. కారణం, ఆ పట్టణంలోకి వెళ్లి మీరు వచ్చి చూడండి అని చెప్పినది. మీరు దానిని నమ్మినట్లయితే నాతో రండి. మహిమా, ఈ రాత్రి నేను ఒక పరిశుద్ధ గుండ్రాయవలే భావిస్తున్నాను. అవునండి, ఆ విధంగా ఒక పరిశుద్ధ గుండ్రాయగా మీరు భావించుకున్నట్లయితే నన్ను కూడా ఒకటిగా అలా అవనివ్వండి. అవునండి, ఆయన వస్తువు అని నాకు తెలుసు, ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. అదే మెస్సయ్య, అదే దేవుడు, అదే క్రీస్తు ఇక్కడ ఈ చిన్న వేడిగా ఉన్న భవనములో ఉన్నాడని నేను నాకు తెలుసు. నేను అది మీకు రుజువు చేయగలను. అమేన్. ప్రభుదూతను చూడండి, ఆ ప్రక్కనే కూర్చున్న ఒక మనిషి నిలబడి ఉన్నారు. అతని పేరు అతడు రెవరెండ్ మిస్టర్ వీట్. అతని మధ్య నుండి వచ్చి ఉన్నాడు. అవును, అర్థమేనా? నరముల ఉద్రిక్తతో బాధపడుతున్నాడు. నీ హృదయ పుట్టుకనే ఉన్న వినట్లయితే నీ ఇంటికి వెళ్ళు, స్వస్థత పొందుకుంటావు. అయ్యా, మీరు నమ్ముతున్నారా? మంచిది, ఇంటికి వెళ్ళను, స్వస్థత పొందుతారు. నీ నరముల బలహీనత పోతుంది. అక్కడే కూర్చున్న ఆ వ్యక్తి పేరు మోరాయ్. అతడు ఇలినాయిస్ నుంచి వచ్చిన్నాడు. అతడు మలబద్ధకము జబ్బు చేత బాధపడుతున్నాడు. అయ్యా, నీవు దాన్ని నమ్మినట్లయితే మీరు దాన్ని నమ్ముతున్నారా? నేను మీకు మొత్తం వాడను, మీరు దాన్ని నమ్ముతున్నారా? అది నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. నిప్పు కొరి ప్రవక్తను తాకినప్పుడు అతని పవిత్రుడుగా చేసినారు. ఉండవలసినంత పవిత్రదే. మా కొరికి ఎవరు పెడతారని ఆయన పలికినప్పుడు దేవుని స్వరము, ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపుము. అప్పుడు అతను జవాబిచ్చాడు, హింస ఏమై ఉన్నప్పటికీ, సిలువ ఏమై ఉన్నప్పటికీ అది నాకు లెక్క కాదు. ప్రభువా, నన్ను పంపు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. నీవు ఎన్ని మలుపులు క్రిందికి తిరగవలసినప్పటికీ అది లెక్క కాదు. ఏది అది మరేదో అయినప్పటికీ నన్ను పంపు. ఆయన అదే మెస్సయ్యా. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, మరలా నేను ఆయన చూస్తాను. అమేన్. ఏంటది? ఆ స్త్రీ కార్యదీక్షలతో వెళ్లిపోయినది. ఆమెకు రెక్కలున్నది, ఎగురుటకు ప్రారంభించినది, నేరుగా ఆమె పనిచేయడానికి ప్రారంభించినది. ఒక్కొక్క దినాన అపోస్తున్న పేతురు దేవుణ్ణి ఆయన వాక్యాన్ని సముద్రంలో తీసుకున్నాడు. ఆ రాత్రంతా అతను ప్రయాసపడ్డాడు, కాని ఒక్క చెప్ప కూడా దొరకలేదు. యేసు అతని ఎదురుకు వచ్చి ఇలా చెప్పాడు, మీ దోనే కుడి ప్రక్కన వేయుడి. అతను అన్నాడు, ప్రభువా, నేను జలరిని, అవి ఎక్కడ ఎగురుతావో, ఎక్కడ ఎరను కురుతావో అవి నాకు తెలుసు. అవి ఎక్కడ ఉంటున్నావో, ఎక్కడ ఉండవో నాకు తెలుసు. అయితే రాత్రంతా చేపలు పట్టాము, కానీ ఒక చిన్న చేప కూడా దొరకలేదు. ఇప్పుడు నీవు అక్కడ వలవేయమని చెప్పినట్లయితే అక్కడ చేపలు లేవని నాకు తెలుసు. అయినప్పటికీ ప్రభువా, నీ మాట చొప్పున నా వలను అక్కడ వేస్తాను. అతడు ఏమి చేశాడు? అతడు కార్యదీక్షలకు వెళ్లిపోయాడు, పనిచేశాడు. ఆమేన్. ఇక్కడ కొలలో పూర్తిగా నీరున్నది. ఇది వరకు నీవు ఎన్నడూ యేసు నామములో బాప్తిసం పొందిపోయినట్లయితే ఇప్పుడు పనిచేయటకు సమయం ఇదే ఉన్నది. నీవు కేవలం ఒక సంఘానికి వెళ్లే సభ్యుడైతే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఎరిగినట్లయితే ఇది పనిచేయటకి సమయమై ఉంటున్నది. నీ ముక్కును భక్తితో కప్పుకో, నీ పాదాలను దీనత్వంతో కప్పుకో, నీ ముఖాలను వచ్చి కార్యదీక్షలోనికి వెళ్లిపో. నీవు దేవుని ఎరిగినట్లయితే కార్యదీక్షలోనికి దిగు. ఆ చూపు లేని గుడ్డివాడు యేసుతో మాట్లాడినప్పుడు ఉమ్మితో బురద చేసి అతని కళ్ళుకు రాశాడు, అతని స్వస్థపరిచాడు. అతని స్వస్థత నుండి అతడు కార్యదీక్షలోకి వెళ్లిపోయాడు, పనిచేయడానికి వెళ్లిపోయాడు. ఆయన కీర్తిని అతను వ్యాపింపచేశాడు. అతడు బంతి పట్టుకోవడానికి ప్రయత్నించిన అవసరం లేదు. అయితే సహోదరుడా, ఆయన యొక్క గొప్పతనాన్ని ఆ ప్రాంతాలన్నింటిలోనూ వ్యాపింప చేశాడు. అతను ఏం చేశాడు? అతడు పనిచేశాడు, కార్యదీక్ష చేశాడు. ఒక పర్యాయం ఒక గుడ్డివాడు స్వస్థపరచబడినప్పుడు ఇలా అన్నాడు, ఆ మనిషి పాపయ, కేవలము మీరు ఆయన ఎరగరు. అతడు చెప్పాడు, ఆయన పాపయో కాడో నేను ఎరగను, అయితే ఒకటి నాకు తెలుసు, ఒకప్పుడు నేను గుడ్డివాడను, ఇప్పుడు చూస్తున్నాను. అతను ఏమి చేశాడు? అతను పనిచేయడానికి ప్రారంభించాడు. సంఘానికి కావలసింది అదే కార్యదీక్షలోనికి వెళ్లిపోవటము. మనకు మితిమీరిన ఆచారాలు ఉన్నవి, మనకు గొప్ప గొప్పతనం ఉన్నది, మనం పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఆమేన్. అతడు ఆయన కీర్తిని బయట ప్రతి చోట వ్యాపింపచేశాడు. పెంతికోసిన ప్రజలు, వారికి ఎక్కువ ఏమి తెలియదు. వారిలో కొందరికి వారి సొంత పేర్లు సంతకాలు చేయటం కూడా రాదు. వారు భయపడిపోయారు, వారు మేడగదిలో ఉన్నారు. అయితే ఒక దినాన వారు ఏమి చేశారు? ఆయన వాక్యములకు విధేయత చూపుతూ వారు పైకెక్కి వెళ్లారు. వారు ఆయన వాక్యాన్ని తీసుకున్నారు. ఈ రోజు ప్రజలు కేవలం ఆయన వాక్యాన్ని తీసుకుంటే అలాంటప్పుడు వారు పనిచేయడానికి ప్రారంభిస్తారు. యెరూషలేములో నిలిచినుడి Luke 24:49, ఈ వాగ్దాన ప్రకారంగా మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. అపొస్తలుల కార్యం 1:8 Luke 24:49 చెప్పినది, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, మీరు పై నుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిరుడని వారితో చెప్పాను. ఎంతకాలం? 1 గంట, 2 గంటల, 10 రోజుల, 4 నెలల, 6 నెలల, ఓ ఇలాంటి విచ్చేసములు చేయదు. పొందే వరకు ఉండాలి. అది ఎంతవరకు? పొందే వరకు. దేని కొరకైనా నీవు దేవుని అడిగినట్లయితే అది పొందే వరకు అక్కడే నిలిచిండు. ఆమేన్. పొందుకునే వరకు నిలిచిండు. ఎంతవరకు? అది జరిగే వరకు. అది నీదే అని వాదించు, దానిని నమ్ము, దాన్ని పట్టుకుని ఉండు, పనిచేయడానికి ప్రారంభించు. దాన్ని గురించి సాక్షిమి, సాక్షిమివ్వు, భయపడవద్దు, పనిలోనికి వెళ్ళు. వారు మెరుగుదల ఉన్నారు, అందుకొరకు దేవుడు స్తుతిస్తూ ఉన్నారు, దేవుడి ఘనపరుస్తూ ఉన్నారు. ఎందుకొరకు వాగ్దానం అది జరగవలసినదని వారికి తెలియను, అక్కడేనే ఉన్నావు. కార్య దీక్షితుడికి వెళ్ళు, వాగ్దానం నెరవేరే వరకు దేవుడి స్తుతిస్తూ వెళ్ళు. నీకు వాగ్దానం ఉన్నది, దేవుడు స్వస్థపచ్చని నమ్మినట్లయితే ఆ పనిలోనే నిలచిండు. ఆయన నిన్ను పిలుచుచున్నాడని పిలుచుచున్నాడని నమ్మినట్లయితే, నీవు ఆయన్ను పట్టుకుని ఉన్నట్లయితే పనిలో నిలచి ఉండు. కార్య దీక్షిత కలిగి ఉండు. నీకు రెండు రెక్కులున్నవి, కాబట్టి వాటిని వాడుకో, వాటిని ముందుకు వెనుకకు ఊపు. ప్రభువా నేను నమ్ముదును, ప్రభువా నేను నమ్ముతున్నాను. ఇదో నీవు కేవలము కేకలు వేయలేవు, పరిశుద్ధుడు 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 అని ప్రభువా నేను నమ్మి ఉన్నాను అని నీవు చెప్పు. కార్య దీక్షతో ఉన్నాను. ఆమేన్. వేగమగవిచ్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం వచ్చే వరకు వారు పనిలో నిలచి ఉండరి. అప్పుడు అక్కడ నిజంగా కదలిక ఉన్నది. అప్పుడు వారు పనులకి వెళ్లారు. సహోదరి సహోదరుడా, ఈ కడవరి దినాల్లో ఏమి జరుగుతుందో మనం చూస్తున్నామో అది తప్పక మనలను పనిలో పెడుతుంది, కార్య దీక్ష ధరిస్తున్నది. ఆమేన్. మనం తప్పక కదలికలో ఉండాలి. అది నిజంగా వాస్తవం. అది ఏదో అయినట్లుగా మనం చుట్టూ కూర్చుంటాము, ప్రజల చుట్టూ కూర్చుంటారు. పెంతెకొస్తు ప్రజలు ప్రభు ఏదో చేస్తాడు వారు అంటారు. అది చాలా బాగుంది. దేవునికి సమీపంగా నివాసం చేస్తే స్వరూపుల వలె అంత బాగా కనబట్టలేదు. అది వాస్తవం. ఒక వర్తమానికుడు అతడు దేవునితో సమీపముగా ఉన్నవాడు. ఇద్దరి బలిపీఠ వెనుకాల నీవు దేవుని బిడ్డమవుతావు. ఇద్దరి బలిపీఠంలో ఉన్న స్వరూపు నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా నేరుగా దేవుని సన్నిధానానికి వెళతావు. నీవు ఏ యొక్క యాజకుల ద్వారా కానీ లేక వీడి ద్వారా కానీ వెళ్ళవసరం లేదు. ఆయనే నీ యాజకుడు. గమనిస్తున్నారా? ఆయన సన్నిధిలో అక్కడే నీవు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా మారుతావు. సహోదరుడా, మనకు రెక్కల కంటే ఎక్కువ ఉన్నదని నేను నమ్ముతాను. ఆమేన్. మనం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం, అది నిజం. అయితే భక్తితో దీనత్వంతో మనం తప్పక కార్య దీక్షతో ఉండవలసి ఉన్నది. ఎవరి మీదో నేను నెట్టుటకు ప్రయత్నిస్తూ పనిచేయటము కాదు. అయితే ఎంతో భక్తితో దీనత్వంతో కార్య దీక్షతో వెళ్ళు. అయ్యో మాకు శ్రమ, మేము సర్వశక్తి గల దేవుని సన్నిధిని చూశాము, ఆయన చెప్పినట్లుగానే దర్శనము జరుగుట మేము చూశాము. నేను చేయుక్రియలు మెరును చేయుదురు, వాటికంటే మరి ఎక్కువ చేయుదురు. ఎలైనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. లోపల వ్రాయబడిన వాటికంటే మేము ఎక్కువ చూశాము. బైబిల్ వ్రాయబడిన వాటికంటే ఒక్క కుటుంబంలో ఎక్కువ జరగటం మేము చూశాము, అది నిజం. ఆయన 33.5 సంవత్సర జీవిత కాలంలో వ్రాయబడిన వాటికంటే ఎక్కువగా ఒక్క కుటుంబంలో జరిగినవి మేము చూశాం, అది యథార్థం. దాని ఆలోచించేయండి. మన సొంత కనులతో దాన్ని మనం చూశాము, అవి జరగటం మనం చూశాము. ముందుగా చెప్పబడి ఆ తర్వాత నెరవేరటం మేము చూశాము, గమనించాము. కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గిరినవారు, కూలిపోయిన వారు, ముందుగా చెప్పిన సంగతులు ఖచ్చితంగా చిన్న బిందు వరకు నెరవేరటం మేము చూశాము. ఎన్నడూ తప్పిపోలేదు సహోదరుడా. అది మనల్ని తప్పకుండా దీనత్వంతోనూ భక్తితోనూ కార్య దీక్షతలను ఉంచుతున్నది. ఆ వెనుక బైబిల్ కాలంలో అగ్నిస్తంభము ఇస్రాయేల్ మీద అగ్నిస్తంభం వెళ్ళాడను. అది శరీరధారి మన మధ్య నివసించినది. నేను దేవుని యొద్దు నుండి వచ్చాను, దేవుని యొద్దుకు తిరిగి వెళతాను. కమలయ్యలు పదముల దగ్గర తర్బీత పొందిన గొప్ప ఉపదేశకుడు పౌలు, పరిశుద్ధుడు పౌలు దాన్ని చూచాడు. అతను బోర్లపడ్డాడు, తుమ్ములో బోర్లాడి ఇట్లు మొరపెట్టాడు, ప్రభువా ప్రభువా నీవు ఎవరు అని, నేను వెళ్ళుటకు సంసిద్ధంగా ఉన్నాను అని. ఒక గొప్ప వ్యక్తి, ఒక వేదాంత పండితుడు తను తాను తగ్గించుకున్నాడు. దానికి కారణం అతను అగ్నిస్తంభాన్ని చూచి ఉన్నాడు. మనము మన సొంత కనులతో అది మన మధ్య కదలడము చూడటం మాత్రమే కాదు, కాని శాస్త్రీయంగా అది రుజువు కాబడదు. అది మనల్ని తప్పక పనిలో పెట్టవలసి పెట్టుతున్నది. ఆ వెనుక అక్కడ అది చేసిన కార్యాలనే ఇక్కడను అది చేయటం మనం చూస్తున్నాము. అది ఇంకను ఈ రోజు చేస్తున్నది. తండ్రి యొక్క వాగ్దానము ఏమిటది? వాక్యము ఆ రీతిగా ఉన్నదని అది వాక్యం రుజువు చేయచు వచ్చుచున్నది. అది నిజంగా సంఘాన్ని కార్య దీక్షతలో పెట్టుతున్నది. మీరు అలాగ భావించట్లేదా? రెండు రెక్కలతో భక్తితో అతను తన ముఖములు కప్పుకున్నాడు, రెండు రెక్కలతో దీనత్వంతో అతను పాదములు కప్పుకున్నాడు, ఇంకా రెండుతో అతడు కార్య దీక్షతో బయలుదేరాడు. అతను దూరముగా వెళ్లి కార్య దీక్షత చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గౌరవంగాను తప్పక కార్య దీక్షతో మనం ఉండవలసి ఉన్నది. మనం తప్పక ప్రజలకు చెప్పవలసి ఉన్నది. ఆయన యొక్క రాకడ గుర్తులు కనబడుతున్నవి ప్రతి చోట. వాక్యముల నుండి అది ఆయన బయటికి రావటం మనం చూస్తాము. పరిశుద్ధాత్మ వచ్చి కొన్ని నిర్ణీతమైన సంఘటనలు జరగటం, స్థిరపరచబడటం, అవి చెప్పడం మనం విడ్డాము. 20 సంవత్సరాల క్రితము ఈ భవనంలోనే ప్రెసిడెంట్ కెనడీ రాబోతున్నాడని చెప్పబడి ఉన్నది. ఏమి జరిగిపోతుందో ఖచ్చితంగా చెప్పబడి ఉన్నది. ఏ విధముగా స్త్రీలు ఈ వ్యక్తిని ముందు పెడతారో అతను ఖచ్చితంగా అలాగే ఉన్నాడు. మనకదంతా ఎలా జరుగుతుందో, ఖచ్చితంగా ఏమి జరుగుతున్నదో చెప్పబడి ఉన్నది. ఈ రోజు అది ఇక్కడ ఉన్నది. ఇంకా ఆ సమావేశం పైకి వచ్చుచున్నది. ఐక్య సంగమల సమాఖ్య అవన్నీ కలిసి వచ్చుచున్నవి. ఎందుకని? అది మన పనిలో పెట్టదు. అది వాస్తవం. మాట వెంబడి మాట ఆయన మాట్లాడినట్టుగా మన చేతనే అది నెరవేర్చబడి ఉన్నది. అది మన నిజంగా కార్య దీక్షతలో ఉంచుతున్నది. ప్రభక్తి ఎలాగో అలాగా వచ్చుచున్నది లేక రాబోచున్నది మనము చూచి ఉన్నాము. సంఘ శాఖలు తమ తాము హెచ్చించుకోవడము, తిరస్కారము, దూరంగా వెళ్లిపోవడము, తమ స్థానాలు కోల్పోవడము మనము చూస్తున్నాము. ఏషియా అక్క నిలబడి చూచిన రీతిగా అతని ప్రారంభం నుండి ఒక సంఘశాఖ వ్యక్తి అతను ఒక రాజు మీద అనుకుని ఉన్నాడు. ఎందుచేతంటే అతను ఒక మంచి మనిషి కాబట్టి. అతడు తను తను హెచ్చించుకోవడము, తద్వారా అతనికి ఏమి జరిగినదో అతను చూశాడు. ఎన్నటికీ లేకుండా అది అతని నుండి తీసివేయబడినది. సంఘశాఖ తను తను హెచ్చించుకోవడము సంఘమునకు ఏమి చేస్తున్నదో మనం చూశాము. హేరుగాంచిన శాఖ సంఘమును ఎన్నటికీ లేకుండా చక్రము నుండి అది తీసివేసినది. పడిపోయిన తర్వాత ఏ ఒక్కరైనా తిరిగి లేచారో నాకు చెప్పండి. అది ఎక్కడ ఉన్నది? చరిత్ర ద్వారా వెనుకకి వెళ్లి చూడండి. ఎక్కడైనా పడిపోయిన సంఘము చూయించు. అది సంస్థగా మారిపోయిన వెంటనే అది పడిపోయినది. అది ఎన్నడూ తిరిగి లేచి ఉండలేదు. ఉజ్జియా తిరిగి ఎన్నడూ ఆలయంలోనికి తిరిగి రాలేదు. తన జీవితకాలం అంతా కూడా కుష్ఠరోగంతోనే తన ఉన్నాడు. కుష్ఠరోగిగానే సమాధి చేయబడ్డాడు. అవునండి, ఇప్పుడు ప్రభక్త అది చూశాడు. ఏమి చేసినది? ఆ హెచ్చించుకుంటే ఏమి జరిగినదో అతను చూశాడు. ఉచిత మనము దరిదాపుగా ప్రతి ఒక్కరు మానసిక తత్వవేత్త చేత ముందుగా అతని సామర్థ్యం సరిగా ఉన్నదో లేదో అతని ముందు పరీక్షించుకునే ముందు ఎవరును మా సంస్థలోనికి రాకూడదు. వారు ముందుగా వచ్చి మాతో మాట్లాడక ముందు అతడు డిడిడి పిహెచ్డిని కలిగి ఉండవలసి ఉన్నది. ఆ వ్యక్తికి ఆ డిగ్రీ లేకపోతే మా బోర్డు వారు వారి అతని లోనికి రానివ్వరు. అయ్యో, మా దేశంలో అతి పెద్ద గుంపు మాదే. ఆ చుట్టూ స్థలాల్లో ఆగి ఉన్న వారు కారులను చూడండి. అవన్నీ కూడా క్యాడిలాక్ కారులు మరియు రికన్ బేకర్స్ కార్లు ఇలాంటివి. అది చచ్చిపోవడం మనం చూస్తున్నాము. అది చచ్చినదిగా మనం చూస్తాము. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, నిండా ఆరోపణలు, గాయాలు, బైబిల్ వాటిని పిలిచినట్లుగానే ఉన్నవి. పుండ్లు అవన్నీ కలిసి కంపు కొడుతున్నవి. అది నిజం. ఆత్మ సంబంధంగా మాట్లాడుతూనే చెప్తున్నాను. చూశారా, దేవుని యొక్క వాక్యం మీద వారు పట్టును కోల్పోయారు. ఆచారాలను హెచ్చిస్తున్నారు. అది ఏమి చేసిందని మనం చూస్తాము. కుష్ఠరోగముతో మొత్తినది అవిశ్వాసం. అయ్యయ్యో, ఉజ్జయమారిగా అతడు అభిషేకించబడిన ఒక కార్యాన్ని ఒక స్థానాన్ని తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు అతడు మొత్తబడ్డాడు. దానితో అతడు తప్పిపోయినట్లుగా కనబడ్డాడు. అలాగే ఈ సంఘాలు కూడా దేవుని వాక్యాన్ని బోధించడానికి అభిషేకించబడిన దేవుని కార్యాలయం యొక్క స్థానాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేసి శోమన పోతులను ముచ్చట్లగలిగిన వారు అయిపోయారు. ఏమి చేయాలో వారికి తెలియదు. వారికి ముందు దేవుని వాక్యం ఉంచాలి. ఏమి చేయాలో వారికి తెలియదు. ఇదెంతో భయంకరమైనది. అది మరొక రోజు కని మనం నమ్ముతున్నాము. ఏంటిదంతా? వారు గజిబిజ అయిపోయారు. నీవు అభిషేకితమైన కార్యాలయం కలిగి ఉండి ఎలా అభిషేకితమైన వాక్యాన్ని వాక్య రూపంలో ఉన్న ఆయన్ను కదంటావు. వాక్యం సత్యమై ఉన్నప్పుడు నీవు దాన్ని ఎలా నిరాకరించి అప్పుడు ఇంకా నేను ఆత్మతో అభిషేకితమని నీవు ఎలాగ చెబుతావు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రత్యక్షపరిచేది వాస్తవంగా స్వయంగా పరిశుద్ధాత్మ మాత్రమే. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన నా వాటిలో తీసుకుని మీకు చూయించును. అవునది వాస్తవం. అభిషేకితమైన కార్యాలయాన్ని స్వీకరించి ఎలా ఒక ఆచారముతో ఒక సంస్థకు చెందిన వాడు నీవు అవుతావు? వారు చచ్చిపోయారు. చేయవలసిన పని ఏదనగా హోగిలపడి ప్రభువైన దేవా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని మొరపెట్టుటే. అవునండి, అశుద్ధమైన సంగమను స్థానాన్ని తీసుకుంటానికి సంఘ శాఖలు ప్రయత్నం చేస్తున్నారు. భూమి ఆకాశం సూచించిన సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి దేవుని యందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మేము విశ్వాసముచుతాము. మేము పరిశుద్ధ రోమన్ కత్తలికి సంఘమందు నమ్మకం కలిగి ఉన్నాము. ఇలాంటివి అన్ని పరిశుద్ధులతో మాట్లాడేందు మేము నమ్మకం కలిగి ఉన్నాము అని చెప్తారు. క్రీస్తుతో మాట్లాడేందే నేను నమ్మకించుచున్నాను. అవునండి, పరిశుద్ధులు మహిమలు ఉన్నారని నమ్ముతాను. వాస్తవం దేవునికి మానవులకి మధ్యవర్తి ఉన్నాడని నమ్ముతున్నాను. అవునండి, ఆ చిత్తని గుచ్చివే ఇక్కడ బైబుల్ దాంతో విభేదిస్తున్నది. వారు చెప్తారు అది బైబుల్, అది దేవుడు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఇంకా వాక్యము శరీరధారి మన మధ్య నివసించాడు. ఇప్పుడు మన శరీరంలోని వాక్యము దానికై అది బయలుపరుచున్నది. పరిశుద్ధాత్మతో అభిషేకితబడి ఉన్నది. కార్యక్షతలో ఉందాము. అవును, ప్రవక్త మీద దర్శనం యొక్క ప్రభావము లేక పలుకుబడి అభిషేకమైన ప్రవక్త అతన్ని పాపిని ఒప్పించినట్లుగా చేసినది. అతను చెప్పాడు, నేను అపవిత్రమైన ప్రజలు కలిగిన వాడను, నేను తప్పు చేసి ఉన్నాను, నేను అపవిత్రులను. అతడు పాపి ఉన్నాడు, అతడు తన పాపాలు ఒప్పుకున్నాడు. అతడు పాపి అని దేవుని ప్రవక్తను అది ఒప్పుకుని చేసినట్లుగా చేసినది, దర్శనము చేసినది అదే. దీనిని పిహెచ్డి వారు అది చూచి నవ్వుతారు. ఏదో సంఘం యొక్క పెద్ద గురువు అయ్యున్నాడు. ఇదిన వార్తల్లో ఆ కార్డినల్ ఆ రోమన్ కత్తలిక మతంలోని అధికారి ఏమన్నాడు తెలుసా? అతను చెప్పాడు, ప్రభు రాకడా అతి సమీపంగా ఉందని కొందరు బోధిస్తున్నారు. అతను అంటున్నాడు, కావచ్చు, కానీ అలాంటి బోధన మనం వదిలించుకోవాలి. ప్రపంచ మతమును మనము ఐక్యం చేయవలసి ఉన్నది. నిజంగా మీరిప్పుడు నిద్రపోవద్దు. నీవు ఆలోచించిన దానికంటే అది దగ్గరగా ఉన్నది. ఏ వ్యక్తి యోసేపు ఎరిగిన ఒక కొత్త వ్యక్తి తెలుసా? గమనించు, అది ఎంతో యుక్తిగా లోనికి వస్తుంది. ఆ చివరి స్థలంలో వారు పట్టుదల కలిగి ఉన్నారు. అక్కడ సంఘ శాఖల సమాఖ్యలు తీసుకోవడం ద్వారా వారు దాన్ని ఒక ప్రతిభ చేయించున్నారు. ఆ మృగం మాట్లాడినట్లు దాన్ని కూడా మాట్లాడినట్లు చేయించున్నారు. దైవభక్తి గల ప్రజలందరినీ హింసించడానికి దానికి అధికారాన్ని ఇస్తారు. కాలములను దేవుని ఆజ్ఞలు మారుస్తారు. ఖచ్చితంగా అది చెప్పినట్లుగానే దానికి మన తర్వాత వద్దాం. ఈ రాత్రి చాలా ఆలస్యమైనది కనుక ఎలాగైనా నీవు దాన్ని దిగుదు. అవునండి, అతడి పాపిని ఒప్పుకున్నట్లు అది చేసినది. ఎందుకు ఈ రోజున పేరుగాచినట్లయితే నేను డాక్టర్ను ఫలానా ఫలానా వారిని అని అంటారు. ఒక బిషప్ చెప్పడం నేను విన్నాను, మీకు తెలుసా నేను పరలోకం వెళ్ళినప్పుడు నేను ఏమి చేయబోతున్నావు తెలుసా? నేను యేసు దగ్గరకు నేరుగా వెళ్లి నేను ఎవరినో మీకు తెలుసా, నేను ఫలానా ఫలానా బిషప్ను అని చెప్తాను అని అన్నాడు. అతను చెప్పాడు, అవును, నిన్న గురించి నా తల్లి చెప్పినది అన్నాడు. బైబిల్ నమ్మేవారు బురదనీయకుండా కష్టముగా ప్రయాణం చేసేవారు. నీవు ఎటు వెళ్ళుచున్నావో నీకు తెలియదు, నీవు దాన్ని ఆలోచించేట్లేదా? ఆయన నా మార్గదర్శి, రేపు రాత్రి నేను దాని మీద బోధించబోతున్నాను. అవునండి, నీవు వెళ్లవలసిన బురద నీళ్ళన్నింటి ద్వారా ఆయన నడిపించును. అపాయకరమైన మెరకలన్నింటి గుండా ఎత్తైన స్థలముల ద్వారా పల్లముల ద్వారా ఆయన నడిపిస్తాడు. అది ఎక్కడికి ఎక్కడికైనప్పటికీ మరణపు నది మీదుగా ఆయన నడిపిస్తాడు. ఆమేన్. అవునండి, ఆయన నడిపిస్తాడు. మరణం వచ్చినప్పుడు ఏ అపాయం కూడా భయపడను, ఎందుకంటే నీవు నాతో కూడా ఉన్నావు. అవును, గణాంతకరపులో సృష్టిను ఏ అపాయం భయపడను, నీవు నాకు తోడయిందువు. దావీదు చెప్పినాడు, నేను పాతాల ముందు పండుకున్నాను, అక్కడను నీవున్నావు. ఓ, నేను వేకు రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాను, అక్కడను నీవున్నావు. ఆయన ఎల్లప్పుడూ నా ముందు ఉంటాడు, కాబట్టి నేను కదల్చబడను. ఆమేన్. రెక్కలు కట్టుకుని ఇప్పుడు కార్యదీక్షలతో వెళ్లిపోదాము. అవునండి, ఈ ప్రవక్త కూడా నేరుగా పనిలోకి వెళ్లిపోయాడు. అతడు తన ముఖాల మీదకి వెళ్లాడు. అతడు చెప్పాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అతడు ఒప్పుకోలు చేసిన వెంటనే అప్పుడు శుద్ధీకరణ వచ్చినది. మొట్టమొదటిగా నీ ఒప్పుకోలు చేయాలి. మీరు దీన్ని గమనించాలని కోరుతున్నాను. ఈ ప్రవక్తను గురించి ఆలోచించేయండి. సమాఖ్య ప్రభుత్వముతో నిలబడిన వ్యక్తి, ఒక రుజువు చేయబడిన ప్రవక్త. ఆ మొదటి దర్శనాన్ని అతను చూచిన వెంటనే అంతకంత దర్శనాన్ని చూడలేదు. నేనేటలా అతను పొందేవాడే. అతను దేవుడు నడిపును కలిగి దేవుని వాక్య ప్రకారంగా వెళ్లాడు. అయితే ఈసారి అది బాహుటమైన దర్శనముగా ఉన్నది. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు, ఈ ప్రజలందరూ అపవిత్రులే అని అతని కేకలు వేశాడు. అయ్యో, నాకు శ్రమ కారణం దేవుని మహిమ ప్రత్యక్షమైనట నేను చూశాను. మనం కొంచెం దాని వైపు చూడాలి. మనం తప్పక ఎగిరిపోయే వరము. గమనిస్తున్నారా? గమనిస్తున్నారా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అతను బలిపీఠమునకు వెళ్ళాడు. అతను అన్నాడు, ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. నేను ఏమి చేయగలను? ఎందుకంటే నీవు ఇక్కడే ప్రత్యక్షపడటం నేను చూశాను. ఒక దూత దానిని కదిలించి వేయడం నేను చూశాను. ఆయన మాట్లాడటం నేను చూశాను. ఇదిగో ఏదో వెనుక కదిలినది. ఆమేన్. నేను నిద్రలో లేనని అనుకుంటున్నాను. అవును, ఆయన మాట్లాడగా ఏమి జరిగినది? మహిమా, ఏమి జరిగినది? అప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అతడు ఆ పని చేసిన వెంటనే ఈ గొప్ప స్వరంతో మాట్లాడుతూ వచ్చిన స్వరము అనగా స్త్రీకు తన చేతిని తీసుకుని కారుతో తీసిన నిప్పుడు పట్టుకుని ఏషియా పెదవుల మీద ఉంచాడు. మరియు అతని శుద్ధీకరణ చేశాడు, శుద్ధి చేశాడు. గమనించండి, పిహెచ్డి డిగ్రీ పొందమని అతని ఎన్నడూ పంపలేదు. ఏదో నేర్చుకుంటానికి రూల్స్ బుక్ అతనికి ఎన్నడూ ఇవ్వలేదు. తను శుద్ధి చేసే శక్తి బలిపీఠం మీద ఉన్న నిప్పు అని దేవుడు ప్రవక్తకు చూపియున్నాడు. ఆమేన్. దేవుడు శుద్ధి చేసే శక్తి ఈ రోజు కంఠస్థము చేసేదానిని చదవటము కాదు, ఒక ఆచారము కాదు, లేక సంఘములో చేయడం కాదు, అది పరిశుద్ధాత్మ శక్తి ఉంటున్నది. ఇంకా ఒక వ్యక్తిని అతని యొక్క అవిశ్వాసం నుండి కడిగి వేయనది పైనుండి వచ్చు అగ్నియే. ఆమేన్. ఒక ప్రవక్తను దేవుడు శుద్ధి చేసే మార్గము అగ్ని ద్వారానే, ఆచారము ద్వారా కాదు సుమా. ఒక ఆచారాన్ని గురించి ప్రవక్తకి ఏమి తెలుసు? అతను దేవుడి చేత వాడబడబోతున్నాడు, అతని ద్వారా వాక్యం ప్రత్యక్షపరచబోతున్నది. కనుక ఆయన అతనిని అతనికి ఆచారాలు ఇవ్వడు, అతడు ఆచరణ పట్టుకుని ఉన్నాడు. కాబట్టి అతడు అగ్ని తీసుకుని ప్రవక్తను శుద్ధి చేశాడు. మొదటిగా ఒప్పుకోలు, ఆ తర్వాత అగ్నితో శుద్ధి చేయబడుట దేవునికి మహిమ కలుగుడు కాక. గమనించండి, ఒప్పుకోలు మొదట, శుద్ధీకరణ రెండవది, అగ్నితో పనిలోకి వెళ్లడం మూడవది. ఆమేన్. అక్కడే నీ ఉన్నావు, నేను తప్పు చేశాను అని మొదటిగా ఒప్పుకోవటం, రెండవది శుద్ధీకరణం, నీతికరణం, శుద్ధీకరణం, పరిశుద్ధాత్మ వాప్తిస్తం. చూశారా? ఒప్పుకోలు, శుద్ధీకరణ, ఆజ్ఞతో బయలుదేరి వెళ్ళటం. మీరు సర్వలోకానికి వెళ్లి సరసృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు కనబడను. ఆమేన్. ఒప్పుకోలు తర్వాత శుద్ధీకరణ వస్తున్నది, శుద్ధీకరణ తర్వాత ఆజ్ఞతో పనికి వెళ్లడం అలా జరుగుతున్నది. సువార్తను ప్రకటించండి, రోగులు స్వస్థపరచుడి, ప్రజలు ఏమనుకున్నప్పటికీ లెక్క కాదు. చిట్టు చివరికి ఆ చిన్న ప్రవక్త హింస ద్వారా చనిపోయాడు, రంపముతో ముక్కలుగా కోయబడి చనిపోయాడు. గుర్తుంచుకోనండి, యెషయా తన తప్పును ఒప్పుకున్నాడు, అతడు అనంతయు తప్పని ఒప్పుకున్నాడు, అతడు తన ఆచారం మీద అనుకుని ఉన్నాడు. చూశారా? ఒక మనిషి మీద అనుకుని ఉన్నాడు, ఒక మానవ కల్పితమైన వ్యవహారం మీద అనుకుని ఉన్నాడు. ఒక గొప్ప మనిషి అయిన రాజును అతను చూశాడు. అతడు మత సంబంధమైన వ్యక్తిని అయితే మనుషులందరూ తప్పిపోతారని అతను చూశాడు. అవునా? అయితే అతడు దాన్ని మార్చుకున్నప్పుడు అతడు పైకి చూశాడు, దేవుడు ఏమైనాడో ఒక దర్శనాన్ని చూశాడు. అప్పుడు అతను అన్నాడు, నేను తప్పు అని ఒప్పుకోవాలి, పాత ఆచారాలు ఇంకే మాత్రము పనిచేయవు, కారణం అవి చచ్చిపోయినవి, తప్పిపోయినవి. చూశారా? వారు కుష్ఠరోగముతో ముత్తబడ్డారు. అయితే నేను దేవుని మహిమ ప్రత్యక్షపరచబడి చూశాను. ఒక ఆచారం దాని ప్రత్యక్షత చేయలేదు, ఒక ఆచారం ఆ రీతిగా చెప్పలేదు, ఒక ఆచారం ఆ రీతిగా చేయలేదు. ఆ విధంగా చేయటానికి క్రీస్తు అవసరం. దాని అతను చూచిన వెంటనే అతను ఇలాగన్నాడు, ప్రభువా, ఇప్పుడు నేను అంతా తప్పై ఉన్నాను. అప్పుడు శుద్ధీకరణ వచ్చినది, అప్పుడు పనిచేయుటకు ఆజ్ఞ వచ్చినది, అప్పుడు అది యెషయాను శుద్ధి చేసినది. నా కొరకు ఎవరు వెళ్తారు అని దేవుడు పిలిచినప్పుడు యెషయా చెప్పియున్నాడు, ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పంపు. శుద్ధి చేయబడిన ప్రవక్త పలుకుబడి మీద చుట్టలేదా? వార్తలా పలుకుబడి తీసుకోవద్దు, అది ఇక్కడ పేరు కాదని నమ్ముదును. వారి పేరుల ప్రభావంతో లేక పలుకుబడులతో ఏదో నీతో హై స్కూల్ కు వెళ్లే లేక కామన్ స్కూల్ కు వెళ్లే చిన్న బాలిక పలుకుబడి తీసుకోవద్దు, లేదా పొట్టి బట్టలు ధరించి జుట్టు కత్తిరించుకునే పక్కింటి వారి ప్రభావాన్ని లేక పలుకుబడి తీసుకుని వద్దు. వాక్యం నిరాకరించి నీకు ఒక ఆచారాన్ని ఇచ్చే ఏదో ఆచార సంబంధమైన సంఘ కాపరి యొక్క పలుకుబడి తీసుకోవద్దు, ఆ ప్రభావాన్ని ఆ పలుకుబడి తీసుకోవద్దు. ఇదే దేవుని మహిమ కృంబరించబడుట నీవు చూచే వరకు అక్కడ నిలచిండు. గమనించారా? దాని యొక్క పలుకుబడి చేత ఏదో కదులుతున్నది. దేవుడు చెప్పినట్లు సరిగ్గా జరుగుడు చూస్తాము, అప్పుడు మొరపెడతాము, ప్రభువా, అయ్యో నాకు శ్రమ, నేను తప్పు చేసి ఉన్నాను, ప్రభువా, ఇప్పుడు నన్ను కడుగు, నన్ను కడుగు, జీవించుతున్న దేవుని ఆత్మ తాజాగా నా మీద పడుము. నిప్పు కొరివి ప్రవక్తను తాకి ఉన్నప్పుడు అతని ఎంత స్వచ్ఛంగా ఉండాలో, అతని ఎంత స్వచ్ఛముగా చేసినది. మా కొరకు ఎవరు వెళ్తారు అని దేవుని స్వరం చెప్పినప్పుడు అతడు జవాబిచ్చాడు, యజమానుడా, ఇక్కడ నేను ఉన్నాను, నన్ను పంపు. అతడు సంసిద్ధంగా ఉన్నాడు, అతడు ఏదో చూచి ఉన్నాడు. అవునండి, అవునండి, లక్షల లక్షల మంది పాపములోను అవమానంలోను చనిపోచున్నారు. విచారంతో కూడిన వారి చేదైన కేకను విను, సహోదరుడా, త్వరపడు, త్వరపడు, వారిని రక్షించడానికి త్వరపడు. యజమానుడా, నేను ఇక్కడ ఉన్నాను అని త్వరగా జవాబివ్వు. ఏదో జరగవలసి ఉన్నది, అది ఉన్నదని మనం ఆలోచించిన కంటే అది వెనుకటి ఉన్నది, వెనుక ఉన్నది. యెషయా దేవుని ఆలయంలో అదే దేవుడు ఉన్నట్లుగా, అదే దేవుడు ఈ రోజున పరిశుద్ధ స్థలంలో ఉన్నాడని వారు చూచినట్లు దేవుని దర్శనము ప్రజలను ఎంతో పలుకుబడగలిగినదానిగా చేయును కాక, పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధ స్థలంలో ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మయి ఉన్నాడు. ఒకప్పుడు ఆయన శరీరీతిగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన సజీవుడుగా ఉన్నాడని తను తాను చెప్పుకుంటూ ఆయన ఆత్మ ఆయన ప్రజల మధ్య కదులుతున్నది. చచ్చిన ఆచారాలు కాదు, అయితే నిన్న నేడు యుగ యుగాలు జీవిస్తున్న క్రీస్తు ఆయన. ఓ ఇషయ త్వరగా జవాబిచ్చాడు, యజమానుడా నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పంపు. ప్రార్థించుకుందాము.
When the coal of fire had touched the prophet, making him as pure could be, when the voice of God said, "Who'll go for us?" then he answered, "Here am I, send me." Together, speak, my Lord, speak, my Lord. Speak and I'll be quick to answer thee. Speak, my Lord. Speak, my Lord. Speak and I will answer, Lord.
ఇప్పుడు అది నీ పొరుగువాడు కావచ్చును, నీతో పనిచేసే స్త్రీ కావచ్చు, లేక నీవు పనిచేసే పురుషుడు కావచ్చు. నేను దేవునిడి దర్శనాన్ని చూశాను, అది జరగటం నేను చూశాను. ఇప్పుడు ఆయన ముందుగానే మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు మీ తల వంచుండగానే నేను వచ్చినప్పుడు చెప్పినట్లు నేను కొంత చదువుకు ప్రయత్నం చేశాను, ప్రయత్నించాను, అది మీకు సహాయం చేయనని ఈ రాత్రి నా ఆశ్చర్యపడుతున్నాను. ఆ ప్రవక్తను మీరు చూశారు, అతను ఒక గొప్ప వ్యక్తి, ప్రవక్తగా ఉండు కారణం కొరకే అతడు పుట్టి ఉన్నాడు. అతడు తప్పు దారిని స్వీకరించట్లు మనం చూశాము. అతడు ఉజ్జయరాజు చేతి మీద అనుకుని ఉన్నాడు. మాంసముక్తమైన చేతులపైన నీవు ఆధారపడలేవని అతడు చూశాడు. అది నశించిపోతుంది, అది తప్పు. అయితే పైకి చూడు, దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద అసుండై ఉన్నాడు. పైన యేసును చూడు, ఆయన చెప్తున్నాడు, నేను నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాను అని. ఆత్మలో ఆయన ఎత్తుకుని ఆయన నిన్న ఉని రీతిగానే లేడేమో గమనించు. ఆ చిన్న యేసయ్య దేవుని యొక్క దర్శనాన్ని ఆలయంలో ఆ కదలికను అతను చూసినప్పుడు తన యొక్క పొరపాటు ఒప్పుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అతని శరీర విధముగా చేసి ఉండలేదని అతను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను దేశం మీదకి ఎగిరాడా? అతను చేయగలిగిన మంచంతా చేశాడు. చిరు చివరికి అతడు తన సాక్షరే రక్తముతో ముద్రించాడు. మనందరి భావన అదే అయ్యుండునని నేను తలుస్తున్నాను. దేవుడు చెప్పిన దానిని వినాలని ఆలోచన చేస్తున్న వారు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పంపు అని మీరు దేవుడితో చెప్పగొడుతున్నారా? అలాంటి వారు మీరు చేతులెత్తండి, ఇక్కడ నేను ఉన్నాను అని పాలు అమ్మే వ్యక్తికి నన్ను సాక్ష్యంనివ్వండి. ఎవరికైనా సాక్ష్యమిచ్చి నన్ను కొంత చేయనివ్వండి, ప్రభువా నన్ను కొంత చేయనివ్వు అని చెప్పగలవా? బోధకుడిగా ఉండాలని నేను అడగట్లేదు, ఈ రీతిగా ఉండాలని అడగట్లేదు. అయితే ప్రభువా, నేను వ్యవసాయదారునైతే పరక్కుండా వ్యవసాయదారునికి సాక్ష్యం ఇచ్చినట్లు నన్ను వ్యవసాయదారుడుగానే చెయ్యి, నన్ను వ్యవసాయదారుడుగానే ఉండనివ్వు. నేను నా ధాన్యాన్ని అమ్ముతున్నప్పుడు నేను నా ధాన్యాన్ని పట్టించేవానికి నేను సాక్ష్యమివ్వగలను, నన్ను వ్యవసాయదారుడుగానే ఉండనివ్వు. నేను స్త్రీనైతే ఇన్సూరెన్స్ మనిషికి నన్ను ఆ సాక్ష్యమివ్వనివ్వు. పాలు అమ్మే అతనికి పేపర్ అబ్బాయికి నన్ను సాక్ష్యమివ్వనివ్వు. ప్రభువా, నన్ను ఏదో ఒకటి చెయ్యనివ్వు. నా పురుగు వారి దగ్గరకు వెళ్లి తప్పుడులో తప్పులో ఉన్న నా ఇంటి ప్రక్కనే ఉన్న సహోదరికి ఆమెను దయని పొందనిమ్ము. నా సాక్ష్యాన్ని ఎంతో మృదుమధురంగా ఆమెకి ఇవ్వనిమ్ము. నా దీనత్వం అనే రెక్కలతో నా ముఖాన్ని కప్పుకొనిమ్ము, అలాగే నా పాదములు కూడా కప్పుకొనిమ్ము. నీ యొక్క సన్నిధానంలో భయభక్తులతో నన్ను ఉండనిమ్ము. ఎదుగైనా సరే త్వరగా మరి రెండు రెక్కలతో నన్ను పంపు. ఇదిగో ఇక్కడ నేను ఉన్నాను, నన్ను పంపు, నన్ను పంపము. ఈ విషయంలో మనందరం నిలబడి దేవుడికి మనను మనము ప్రతిష్ఠ చేసుకుందాం. సర్వశక్తుడు ఇక్కడ ఉన్నాడు, మీరు నమ్ముతున్నారా? మనము ఆయన యొక్క దైవ సన్నిధిలో ఉన్నాం. దాన్ని మర్చిపోవద్దు. అది వరకు ఉన్నట్లుగానే ఆయన సన్నిధి ఇక్కడే ఉన్నది. యథార్థంగా నేను ఇక్కడ నిలబడి ఉన్నందున ఇంతకునపే 4 లేక 5 దర్శనాలు సంభవించడం నేను చూశాను. అది నిజం, అది వాస్తవం. ఈ సంఘానికి చెందిన ఇద్దరు లేక 3 అది వారికి సంభవించినది. అది ఏమీ చెప్పట్లేదు, కానీ అది ఇక్కడ అదే రీతిగా ఉన్నది. మంచిది. ఇప్పుడు మనం ఏమి చేయాలంటే, ప్రతి ఒక్కరూ మీ యొక్క సొంత విధానాలతో మనల్ని మనమే దేవునికి ప్రతిష్ఠ చేసుకుందాం. ఆయన శుభప్రదమైన రాత్రి యొక్క గుర్తు ప్రత్యక్షమగుటకు మనం చూస్తున్నాము. ఇదిగో ఇదిగో అంజూరుపు ఆకులు ఇక్కడ కనబడుచున్నవి. దేవుని రాజ్య సువార్త ప్రతి దేశానికి వెళ్లినది. మనం సమీపంగా ఉన్నాము, అంతమును చూడగలము. అది నిజం, అది నిజమేనా? అప్పుడు సంతోషంతో మనము శుభప్రదమైన ఆయన ఆగమన వర్తమానమును రాజదూతగా ప్రకటిద్దాం. త్వరలో ఆయన మహిమలో వచ్చునని ప్రతి ఒక్కరికి చెప్పు. ప్రభు యొక్క పరిశుద్ధులారా, అప్పుడు మేల్కొనండి. అంతము సమీపించుండగా ఎందుకు కునుకుపాటు? ఆ చివరి పిలుపు కొరకు మనం సిద్ధపడగా ఆమేన్. దేశములు విచ్చినమగుతున్నవి, ఇస్రాయేల్ మేల్కొనుచున్నది, ఆమె ఇప్పుడు దేశముగా ఉన్నది. ప్రవక్తల ముందుగా చెప్పిన ఆ గురుతులు అన్యుల దినాలు లెక్కించబడినవి, భయము తొందర పెట్టుతున్నది. ఇదిగో అవి నేరుగా రావడం చూస్తావు. దేశాలకు మాత్రమే కాదు, సంఘాలకు కూడా. ఓ తృణీకరించబడేదానా, నీ యజమాని యుద్ధకు మల్లుకో. విమోచన దినం సమీపమైనది. భయము చేత మనుషుల హృదయాలు చెదిరిపోతున్నవి. పరిశుద్ధాత్మతో నింపబడు, మీ దివిటీలు తేటగా శుభ్రము చేయుడి. పైకి చూడు, నీ విమోచన సమీపమై ఉన్నది. అబద్ధ ప్రవక్తలు అబద్ధమాడుచున్నారు, దేవుని సత్యాన్ని వారిని నిరాకరిస్తున్నారు. యేసు అనబడే క్రీస్తే మన దేవుడు, ఆయన దేవుడై ఉన్నాడని మీకు తెలియను. అపోస్తలు నడిచిన మార్గాన్ని మనం నడుద్దాం, ఎందుకనగా విమోచన దినం సమీపమై ఉన్నది. భయము చేత మనుషుల హృదయాలు చెదిరిపోతున్నవి. ఆత్మతో నింపబడము, మీ దీపములు తేటగా సిద్ధపరచుకునము. పైకి చూడు, మీ విమోచన సమీపముగా ఉన్నది. ఏ సంఘశాఖల పొగను తుడిచివేయి, లోక సంబంధమైన బూజును తుడిచివేయి. ఏ సురక్తమును శుద్ధి చేయడానికి సమృద్ధి అయినది. పైకి చూడు, మీ దీపాలు వెలుగుచుడిని ఆ రెక్కలు తీసుకో. ఎవరి ఎద్దుకైనా పరిగెత్తు. ఇప్పుడు మనకు చేతులెత్తి, ఏవా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పంపు అని చెబుదాము. పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ సంఘముతో ఈ రాత్రి వేళ నన్ను నేను నీకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఈ కరుకైన కఠినమైన వర్తమానం తర్వాత, ప్రభువా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పంపు. ప్రభువా ఇక్కడ నా సంఘమున్నది. వాళ్ళ తమ ముఖముడు భక్తితో కప్పుకుందురు కాక, వాళ్ళ తమ పాదములను దీనత్వంతో కప్పుకుందురు కాక. ఈ వర్తమానముతో త్వరగా వారు ఎవరెద్దుకైనా ఎగురుటకు వారు ధైర్యము కలిగిందురు కాక. ప్రభువా దాన్ని దయచేయండి. వారు భూమి యొక్క ఒప్పు వలె దానిలో సారము కలిగి వారు తీయదనముతో సాక్ష్యపించుదురు కాక. ప్రభువైన దేవా, ఇదే మా యొక్క అర్పణ, ఇదే మా యొక్క కనుక, ఇదే మా యొక్క కృతజ్ఞత. దీని కొరకే మేము ఆశపడుతున్నాము ప్రభువా. ఈ రాత్రి ఎవరు తప్పిపోయినారో వారి యుద్ధకు మమ్మల్ని పంపండి. రేపు ఎక్కడో మేము వారిని సంఘములోనికి లాగుదుము కాక. ప్రభువా వారు రక్షించబడుదురు కాక, ఎందుకంటే ఇది మేము ఆలోచించాలి కంటే వెనుకడది. ఇది మా హృదయంలో అర్థం చేసుకుందాము కాక. ప్రభువా దాన్ని మేము మాట్లాడుచుండగా అర్థం చేసుకుందాము కాక. పరిశుద్ధాత్మక నిప్పు కొరిపిని కల్వలి బరిపేటం నుండి తీసి మేము అబద్ధమును మాట్లాడకుండా సత్యమునే మాట్లాడలాగున ప్రభువా ప్రతి పెదవని ప్రతి హృదయాన్ని ముట్టుము. ప్రభువా మేమున్నట్లుగానే ఈ రాత్రి మమ్మల్ని తీసుకునము. మేమందరము బోధకులము కాదు, మేమందరము ప్రవక్తలము కాదు, మేమందరము భాషలతో మాట్లాడువారము కాదు, మేమందరము అద్భుతము చేయవారము కాదు. అయితే మేమందరము ఏదో ఒకటి చేయవలసి ఉన్నది. ప్రభువా అది ఎక్కడ ఉన్నదో మాకు చూయించు. సాక్ష్యమిచ్చి నీ స్తుతిని పడుదుము కాక. నీళ్ల మీద ఆహారం వలె ఏదో మహిమకరమైన దినమున, ఒక మహిమకరమైన దినమున అది తిరిగి వస్తున్నది. ప్రభువా దాని దయచేయండి. ఇక్కడ మేమున్నాము, మేము ఎక్కడికి వెళ్లగలము? మా తోడి వారి యొద్దకు, మా పొరుగు వారి యొద్దకు, ప్రభు యొక్క రాకను గురించి వారి చెప్పుటకు మమ్మల్ని పంపించడు తండ్రి. దాన్ని దయచేయండి. ఇప్పుడు మమ్మల్ని దీవించండి. ఈ రాత్రి మా శరీరంలో మంచి విశ్రాంతిని మేము పొందుకుందాము కాక. మేము తిరిగి లేచి ఉదయాన సంఘానికి వచ్చుదాము కాక. రేపటి దినాన నీవెంతో శక్తివంతముగా మాట్లాడుదాము కాక. ఒక్క రాయిని కూడా చెరపకుండా విడవకుందాము కాక. ప్రతి మనిషి దీనిలోనికి ఎలా ప్రవేశించాలో ఎరుగుదురు గాక. మాకు నేర్పించని ప్రభువా మేము వేచి ఉన్నాము. అక్కడ మేము దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ పూర్తి కులతలకు ఎలా రగలమో ఉదయం మాకు నేర్పించండి. మా పెదవుల మీద నిప్పు కొరివి ఉంచబడి కొరకై ప్రభువా మేము నీ కొరకు కనిపెడుతున్నాము తండ్రి. మేము కనిపెడుతున్నాము యేసు నామములో. ఇప్పుడు మనం తల్లవంచుడగనే సంఘ కాపరి ముందుకు వచ్చి ముగ్గుపు పరిచయను చేయవని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. రేపు ఉదయం మిమ్మల్ని చూచేదని ఆశిస్తున్నాను. దేవుడు మీతో ఉండును కాక. మన మధ్యలో రోగులను, రోగము చేత పీడించబడి వారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచును కాక. ఆయన ఇప్పుడే ఆత్మలో నింపడిన అనుభూతి నేను పొందుతున్నాను. నేను పరిశుద్ధాత్మ అనుభవాన్ని అనుభవిస్తున్నాను. ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాను. ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలియను. ఆయన ఇక్కడ ఉన్నాడని నేను వాస్తవంగా చెబుతున్నాను. నేను ఆయన చూస్తాను. ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. ఆయన కదలటం నేను చూస్తున్నాను. ఆ గొప్ప అగ్నిస్తంభం మహిమ, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన సన్నిధి యొక్క వ్యక్తిత్వము, ఆయన మహనీయమైన ఉనికి. దేవా, ఈ ప్రజలపైనే నిలిచి ఉండండి. వీరిలో ఏ ఒక్కరూ నశించుకుందురు కాక. ఆయన ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ.